भगवतोऽस्यदये कसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंश्यऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगन्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवाम्भोजातभानोदयं कालज्ञानविदग्रणिं शिवकरं कालीसं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्कालीप्रसादाह्वयम्। श्रीकैवल्यपदम्बुचेरुडुगुणैश्चिदं लोकरक्षैकारम्भकं भक्तपालनकलासंरम्भकं दानवोद्रेकस्तम्भकं केळिलोलविलसद्रुज्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकं महानन्दाङ्गनाडिम्भकं चेतुलारङ्गशिवनिपूजिम्पडेनि नोरु नौवङ्गहरिकीर्तिनुडुबडेनि దయయు సత్యంబులోనుగా తలుపడేని కలుగ నేటికి తల్ల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించడి విభుండు రామభద్రుండట నే పలికిన మవహరమునట పలికెద వేరుండుగా పలుకగనేలా శ్రీకృష్ణ యదు భూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహిణరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాది హరణ నిర్వాణ సంధాయక నీకుండ్రుక్కెద తుంపవే భవలతల్ నిత్యాంకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః। అతిరహస్యం వైన హరిజన్మ కథనంబు మనుజుడెవడేని మాపురేపు చాల భక్తితోడ చదవిన సంసార దుఃఖరాశి పాసి తొలగిపో। ఓం శ్రీ గురుభ్యో నమః। ఓం శ్రీ మాత్రే నమః। ప్రియ భగవద్ సద్గురుదేవుడు యొక్క పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో గురుదేవుడు మనకు అనుగ్రహించిన ఈ చాతుర్మాస గత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమస్కందంలో శ్రీకృష్ణ లీలా తత్వామృతాన్ని మన గురుదేవుడు చక్కగా మనకు అవకాశం ఇచ్చినటువంటి సమయంలో విచారణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం। దీనిలో నిన్నటి రోజున మనం స్వామివారు యమునని ఎలా దాటారు అనే విషయాన్ని, వ్రేపల్లికి ఎలా చేరాడనేటువంటి విషయాన్ని కూడా మనం విచారణ చేశాం। దీనిలో మనం కొద్దిగా గమనిస్తే పరమాత్మని నువ్వు హృదయానికి చేర్చుకుంటే సంఖ్యలు తొలగించడంలో నీ ప్రయత్నమేం అక్కర్లేదు, వాటంతట అవే ఊడిపోతాయి। ఎప్పుడైతే మాయని మనం మళ్ళీ తిరిగి కౌగులించుకునే ప్రయత్నం చేస్తామో అప్పుడే బంధనం దానంతట అదే కలుగుతోంది। మరి బంధనానికి మోక్షానికి కారణమేమిటి? మన ఏవ మనుష్యానాం కారణం బద్ధ మోక్షయోహో। మనకు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే బంధానికి కానీ మోక్షానికి కారణం మనస్సే। దీని రామకృష్ణానంద స్వామి వారు ఎలా చెప్పారంటే, మనందరం ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వీధిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు వీధికి తాళం వేస్తాం, అంటే అక్కడ ఇంటికి తాళం వేస్తాం। ఆ ఇంటికి తాళం వేసిన తర్వాత మళ్ళా ఇంట్లోకి ప్రవేశించాలంటే ఏ తాళం చెవితో బంధనం వేశావో అదే తాళపు చెవితో విడుదల చేస్తాం, అంటే ఆ తాళపు చెవి విని ఇంకోవైపుకి మరలిస్తాం। దీన్నే మన మనస్సు అనేటువంటి తాళపు చెవి ఏ వైపుకి తిరిగితే బంధనం, ఏ వైపుకు తిరిగితే విడుదల, ఇది కాస్త తెలుసుకుంటే మనందరం ముక్తులమే। ప్రాపంచికం వైపు తిరిగితే బంధనం, పరమాత్మ వైపు తిరిగితే మోక్షం। ఈ మనస్సుని ఎలా మరల్చుకోవాలో చెప్పేదే భాగవతం। భాగవతం భాగవతం అంటే బాగవుతాం బాగవుతాం అనుకున్నాం కదా, మరి బాగవడం అంటే అర్థమేమిటి? రోజు మనం చక్కగా లేస్తున్నాం, కాలకృత్యాలు తీర్చుకుంటున్నాం, స్నానాలు చేస్తున్నాం, వీలైనంతలో భగవంతుని పారాయణాలు, భగవంతుని కథలు వినడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా బాగు కావాలి అంటే అర్థమేమిటి, ఆ బాగనేది బయట ప్రపంచానికి కనబడేట్టుగా కాదు, మనలోకి మన ప్రయాణం చేయడమే బాగుపరచుకోవడం. బాగుపరచడం అంటే అర్థమేమిటి, కానిదాన్ని తీసేయడం, ఉన్నదాన్ని దర్శించడం. కానిదాన్ని తీసేస్తే చాలు, ఉన్నదేదో ఉన్నది, భగవంతుని తెచ్చుకోనక్కర్లేదు, తెలుసుకుంటే చాలు. మనమేం చేస్తున్నామంటే తెచ్చుకుంటున్నాం, శ్రీశైలం పోయామండి శివలింగం తెచ్చుకున్నాం, తిరుపతి పోయామండి ఇంత పెద్ద ఫోటో తెచ్చుకున్నాం, కాశీ పోయామండి అన్నపూర్ణమ్మ తెచ్చుకున్నాం. వీళ్ళందరూ తెచ్చుకుంటే వచ్చే విగ్రహాలు, కానీ తెలుసుకుంటే ఉండేవాడే భగవంతుడు. కాని దాన్ని తొలగిస్తే చాలు, ఉన్నదేదో ఉన్నది, నువ్వేం కొత్తగా తెచ్చుకోనక్కర్లేదు. రామకృష్ణ స్వామి వారికి చిన్న ఉపమానం చెప్పాను. ఎవరో ఒక ఆయన ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఏ జ్యోతిష్కుడి దగ్గరికో వెళ్ళాడు. ఆయన చెప్పాడు, అయ్యా తెల్ల జిల్లేడితో వినాయకుడిని పూజించు, నీకు కలిసి వస్తుంది అని చెప్పాడు. వెంటనే ఈయన బాగా వెతికి 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 ఒక తెల్ల జిల్లేడు వేరును కొట్టుకొచ్చాడు. దీనిలో వినాయకుడు లేడు, కనబడటం లేదు ఆయన. దాంతో దీనిలో వినాయకుడిని తయారు చేయగలిగినటువంటి చెక్క పని వారి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి నాకు ఈ చెక్కలో వినాయకుడి విగ్రహం కావాలి, వినాయకుడి మూర్తి కావాలి అని చెప్పాడు. దాంతో ఆయన చెప్పాడు, ఓ 4 రోజులు సమయం పడుతుంది, 4 రోజుల తర్వాత రండి అని. సరే 4 రోజుల తర్వాత వచ్చి వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పటికి చక్కనైనటువంటి వినాయకుడు మూర్తి ఆ తెల్ల చిల్లేడు విగ్రహంలో చక్కగా ఆ స్వామి కనపడుతున్నాడు. వెంటనే ఆయన నమస్కారం పెడుతున్నాడు ఆయనకి. ఇప్పుడు ఆ చక్కెరవి తయారు చేసి విగ్రహం తయారు చేసిన ఆయన ఒక మాట అన్నాడు, ఏమండి వినాయకుడు కొత్తగా వచ్చాడా, అసలు ఉన్నదే వినాయకుడా, అసలు ఉన్నదే వినాయకుడు, మరి నాకు ముందరెందుకు కనపడలేదండి అంటే, వినాయకుడు కానిది చెక్క కట్టి పెట్టుకొని ఉన్నది, కాని దాన్ని తొలగిస్తే చాలు ఉన్నది వినాయకుడే. అలాగే నువ్వు పరమాత్మవే, జీవుడిగా కనబడడానికి కారణం కానిది కొన్ని ఎట్టి పెట్టుకొని ఉన్నావు, కాని దాన్ని తొలగిస్తే ఉన్నది దేవుడే. మనకెందుకు భగవంతుడు భగవంతుడిగా కనబడటం లేదంటే కాని గుణాలు అట్టి పెట్టుకొని ఉన్నాం గనక. స్వామి చెప్పింది కూడా అదే, నీవు ఏది అవసరం లేదో దాన్ని తీసేయి, కాని దాన్ని తీసేస్తే ఉన్నది పరమేశ్వరుడే. అలాగే ఇక్కడ మాయను ఎప్పుడైతే ఇంటికి తెచ్చుకున్నాడో వసుదేవుడు, మళ్ళీ వాటంతటవే సంఖ్యలు, మళ్ళీ బంధాలు అన్నీ ఆయనకి అట్టి పెట్టుకుపోయాయి. అంటే భగవంతుడిని ఎప్పుడైతే హృదయానికి చేర్చుకున్నాడో అప్పుడు విడిపోయాయి. మాయను ఎప్పుడైతే మళ్ళీ కారాగారంలో తెచ్చుకున్నాడో ఇప్పుడు చూడండి, ప్రకాశము చీకటి రెండు లేవక్కడ, ప్రకాశము చీకటి కారాగారం. ఆ కారాగారంలో ప్రకాశం ఎప్పుడొచ్చింది, కృష్ణుడు ఉదయించినప్పుడు ప్రకాశం వచ్చింది. చీకటి ఎప్పుడొచ్చింది అంటే మాయ ఆవరించినప్పుడు వచ్చింది. మరి కృష్ణుడు ఉన్నప్పుడు ఏమైనా ప్రకాశం అదేనా, మిట్ట మధ్యాహ్న సమయమా అర్ధరాత్రి సమయం? అర్ధరాత్రి సమయంలో ప్రకాశం ఎక్కడో ఎందుకు వచ్చింది అంటే, బయట ఉండేటువంటి ఏ ప్రకాశంగా వస్తువు కనబడడానికి కారణమైనటువంటి వెలుగున్నదో ఆ వెలుగుని ఆ వెలిగించడానికి కారణమైనటువంటి దానికి కూడా కారణమైన వాడెవడో, అందుకే ఆయన ప్రధాన కారణము అని చెప్పాను. విశేష కారణం భగవంతుడు. కాబట్టి పరమాత్మని మనం గుర్తిస్తే చాలు, పరమాత్మని తెలుసుకుంటే చాలు. ఇక్కడ మాయా అనేటువంటిది ఎప్పుడైతే ఆవరించి ఉందో ఆ మాయని ఇంటికి తెచ్చుకోగానే మళ్ళీ ఎప్పట్లాగానే సంఖ్యలందరికీ వసుదేవుడికి పడిపోయాయి. ఏమీ ఎరుగని వాడిలాగా అలా కూర్చుండిపోయాడు ఆయన. సరే తర్వాత అక్కడ యోగమాయాదేవి రేపల్లెలోకి ప్రవేశించింది. అక్కడ వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు ఆ సమయానికి. ఎప్పుడైతే వసుదేవుడు ఇక్కడికి రావడం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డని తను తీసుకువెళ్ళడం కానీ ఇవేమీ తెలియలేదు యశోదమ్మ. సరే అక్కడ ఏం జరిగింది, మళ్ళీ మధురకు వచ్చేసాడు పోతన మార్చుల వారు. ఈ పిల్లను తెచ్చి ఎప్పుడైతే తన కారాగారంలో పెట్టాడో వెంటనే ఈవిడ అంత బాలుక ఆవురు అని ఏడ్చు చిరు చప్పుడాలించి, అంత బాలిక అంటే ఆ పిల్ల, ఆ మాయాస్వరూపమైనటువంటి యోగమాయాది ఆవురని ఏడ్చిన చిరు చప్పుడాలించి. చిరు చప్పుడు అంటే అర్థం ఏంటండి, చిరుగాలి అంటారు, చిరునవ్వు అంటారు. అంటే అర్థమేమిటి, చిరు అనే పదానికి కాస్త సున్నితంగా అందంగా చాలా తక్కువగా, అంటే పక్కవాడికి కూడా వినపడకుండా మాట్లాడడం. అలాగే చిరునవ్వు, అది వినపడదు పక్కవాడికి, వినపడదు ఆ వినపడకుండా పెదవుల మీద వచ్చేటువంటి నవ్వుని చిరునవ్వు అంటారు. ఇక్కడ బాలికటండి చిరు చప్పుడాలించి అన్నాడు పోతనామాచ్చులవారు. అంటే ఎంత అద్భుతంగా చెప్పాడో, ప్రక్కవాడి కూడా వినపడనంతగా చిరుచప్పుడు ఆలించి అంటే చాలా తక్కువగా ఆవిడ ఒక ఏడుపు ఇచ్చిందట. ఇంతసేపు భగవంతుడు గొంతుచించుకొని ఇంత ప్రకాశంతో ఏది అర్ధరాత్రి వేళ ఇంత ప్రకాశవంతమైనటువంటి దేదీప్యమానంగా భవనాన్ని ప్రకాశింపజేస్తే అంతసేపు వారితో మాట్లాడితే మెలకు రాలేదు ఈ రాక్షసులకి. యోగ మాయ చిన్న చప్పుడు చేసేటప్పుడు మేల్కొన్నారు. మాయ యొక్క లక్షణం అంతే. ఏమండి, ఎక్కడో మనం బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకిష్టమైన సీరియల్ టైటిల్ సాంగ్ వస్తుందనుకోండి పక్కింట్లో, బాగా గాఢ నిద్రలో ఉంటాం ఆ సమయంలో, కానీ ఆ టైటిల్ సాంగ్ చెవిన పడుతుందండి, బాగా ఇష్టమైన సీరియల్ మనకి, దాని టైటిల్ సాంగ్ మనకు బాగా గుర్తు. ఆ పక్కింట్లో వాళ్ళు కాస్త సౌండ్ పెట్టారు, అది ఎక్కడో చిరుచప్పుడు కాస్త ఎక్కడో మందమందంగా వినపడుతుంది, వెంటనే మన రిమోట్ ఎక్కడుందో వెతుక్కుంటాం. ఏమంతైంది, అమ్మో సీరియల్ సమయం అయిపోయింది, మళ్ళీ టైటిల్ సాంగ్ మిస్ అయిపోతాను, పెట్టుకుంటున్నామా పెట్టుకోవడం లేదా అంటే, ఎక్కడో ఒక ఆసక్తి కలిగితే ఆ శబ్దం నిన్నేం చేస్తుంది, ఆకర్షించి ఆ వైపుకు నిన్ను లాగేస్తుంది. ఇదే శబ్దం భగవంతుడి వైపు మరలింది అనుకోండి, అయ్యో సమయం అయిపోతుంది, భాగవతానికి వెళ్ళాలి లేదా భగవద్గీతకు వెళ్ళాలి లేకపోతే ఒక మంచి సత్సంగానికి వెళ్ళాలి, ఇటువంటి ఒక శబ్దానికి పట్ల మనం చక్కగా అలవాటు పడ్డామనుకోండి, ఆ శబ్దాలేమో మనల్ని బంధంలో పడేస్తాయి, ఈ శబ్దాలు మనల్ని బంధంలో నుంచి విడిపిస్తాయి. మనం ఎంతవరకు మాయకు లోబడుతున్నాం, ఎంతవరకు మాధవుడికి విలువిస్తున్నాం. ఇక్కడ యోగ మాయ చిన్న చప్పుడు చేసిందో చేయలేదో ఈ రాక్షసులందరూ మేల్కొన్నారట. ఏ ఎప్పుడూ చిరుచప్పుడాలించి వేకన ఆకయింటి కావలి వారు మేల్కొని చూచి కావలి వాడు మేల్కొన్నారు. తలుపుల తాళంబులు తొంటి విధంబున నుండ తెలిసి లేవగానే ఏం చేశారు, ముద్రలు చూసుకున్నారండి. ఇప్పుడు చూడండి, ఒక ఎక్కడైనా ఒక ఆఫీసర్లు సీల్ వేస్తే మళ్ళా తిరిగి దాన్ని విజిటింగ్కి వచ్చినప్పుడు ఆ ముద్రల తాళాలు చూస్తారు, ఇది ఎప్పట్లాగే ముద్ర వేసి ఉందా లేకపోతే ఎవరైనా దీన్ని తీసే ప్రయత్నం చేశారా అని చూస్తారు. అలాగే ముద్రలు కూడా వేయించాడండి కంసుడు, కానీ ఆ ముద్రలు ముద్రలుగానే ఉన్నాయి అక్కడ. వెంటనే వాళ్ళు ఆ కంసుడి దగ్గరికి పరిగెత్తి వెళ్ళి దేవకి నీళ్ళాడే రమ్ము రమ్మని ఆ భోజరాజు తోడ చెప్పిన అతడు చిడిముడి పాటుతో తల్పంపుపైనే చిత్తత్తరమున వెండ్రుకల్ వీడపై చీర బ్రేలియాడ రాల్మికీలూడ రోషా నిర్దర్పమాడ భూరి వైరంబుతో కూడ పురిటి ఇంటి జాడ చనుదించి ఆ పాప చంపగదియా. పరీక్షణ మహారాజా, ఇక్కడ చూడండి, వాస్తవానికి కంసుడుకుండేటువంటి ఒక లక్షణం ఇది, మనందరం నేర్చుకోవాలి. మీరు అనొచ్చు, ఏమండి కంసుడి నుంచి కూడా నేర్చుకోవాలా, మంచి ఉంటే ఎక్కడి నుంచి అయినా నేర్చుకోవాలి. రామకృష్ణానంద స్వామి వారు ఒక పిల్లాడిని ఒక అమ్మగారు ఉన్నారు ఇంట్లో, ఆ అమ్మగారు చెప్పారు, మరి ఈరోజున స్వామివారికి నివేదన చేయాలి, పాయసం వండుతున్నాను, కొట్టుకెళ్ళి బెల్లం పట్టుకురారా, ఒక అరకిలో తక్కువ అయిందని పంపించింది వాళ్ళ అమ్మగారు. వీడు కొట్టుకెళ్ళి వెళ్ళిన వాడు వెళ్ళినట్టే వచ్చి డబ్బులు అక్కడ పెట్టాడు. ఏమర్రా బెల్లం తేలేదు, బెల్లం లేదా కొట్లో అని అడిగింది వాళ్ళ అమ్మ. బెల్లానికేమ్మా బోర్డు ఉంది అన్నాడు వాడు. మరి ఎందుకు తేలేదురా, ఒక అరకిలో కదా నేను తెమ్మన్నాను, ఎందుకు తేలేదు అంటే వాడు అన్నాడు, అమ్మేవాడు నల్లగా ఉన్నాడమ్మా అందుకు తేలేదన్నాడు. ఇప్పుడు వాళ్ళమ్మ అంటోంది, అమ్మేవాడు ఎలా ఉంటే నీకెందుకురా, బెల్లం రుచిగా ఉంటే చాలు. అలాగే వైరాగ్యమైన ఒక భక్తిభావన అయినా ఎదుటి వారిలో ఉండేటువంటి గుణాలు అవి వారికి సంబంధించినవి, మనకు అవసరం లేదు. అవి మనకు పనికొస్తున్నాయా లేదా, మనం ఆచరణలో మనం పెట్టుకోవడానికి మనకు ఉపయోగపడితే ఎంత తక్కువ వారు మనకు చెప్పినా, ఆఖరికి పిల్లవాడు చెప్పినా మనం దాన్ని అంగీకరించాలి. దానిలో భక్తి ఉంటే, దానిలో విశేషమైన ధర్మం ఉంటే మనకు కావాల్సింది ఏమిటండి, ధర్మం. ఎదుటి వారు ఎలా ఉంటే మనకెందుకు. ఇప్పుడు కంసుడు తత్తరపాటుతో లేచాడు. తత్తరపాటుతో లేచి ఇప్పుడు చూడండి, మనం ఇక్కడికి భగవత్ సన్నిధానానికి రావాలంటే మనం ఏం చేస్తున్నాం, ముందు మనల్ని మనం పర్వాలేదు, ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, మరి నేను సరిగా ఉన్నానా లేదా, నాకు ఏది మన ధరించిన వస్త్రాలు కానీ మనం పెట్టుకునేటువంటి బొట్టు కానీ ఇవన్నీ మనం చూసుకుంటున్నామో చూసుకోవడం లేదా. కానీ ఇక్కడ కంసుడండి ఏం చేశాడు, ఎప్పుడైతే దేవకీదేవి నీళ్ళాడింది రమ్మని పిలిచారో వీడు తల్పంపై లేచి తత్తరము, అంటే భగవంతుడి సన్నిధానానికి నువ్వు ఏమీ చూసుకోనక్కర్లేదండి, మనస్సు అనేటువంటిది అలా పరుగులు పెట్టాలి. ఇంకా చెప్పాలంటే గోపికలు మనకు ఆదర్శం. గోపికలు కృష్ణ భగవానుడు ఎక్కడో రేపల్లెలో ఆ స్వామివారు చక్కగా వేణునాదం చేస్తాడు,
ఆ వేణునాదం చేసినప్పుడు నా చీరలా ఉంది, నేను స్నానం చేశానా, నేను బొట్టు పెట్టుకున్నానా, చేతి గాజులు వేసుకున్నానా, కాళ్ళకు పట్టీలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకోలేదండి గోపికలు.
వేణునాదం వినపడ్డ ఆలస్యమే వాళ్ళ పరిగెత్తుకు వెళ్ళిపోయారు. ఎందుకని అంటే అక్కడ మళ్ళీ ఈ శబ్దం అనేటువంటిది వినపడదు.
ఎంత త్వరగా భగవత్ సన్నిధానానికి చేరుకుందాం, నేను ఎంత త్వరగా భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడానికి అవకాశం, ఈ శబ్దమే అవకాశం.
వేణునాదం అంటే అర్థం ఏమిటండి? భగవంతుడి యొక్క శబ్దం. భగవంతుడి యొక్క శబ్దం అంటే భగవద్వచనం, భాగవత సమాగమం. ఇది భగవంతుడి యొక్క వాణి. ఆ భగవద్వాణి భాగవత సమాగమంగా చేరి భగవద్ దర్శనానికి హేతు అవుతుంది. అంటే ముందు భగవంతుడి గురించి వినడం నేర్చుకోవాలి. శ్రవణం చేయడం రాకపోతే, శ్రవణం చేయడంలో కనుక మనం అశ్రద్ధ చేస్తే దానిలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అందుకనే వినేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా వినాలి, వినడంలో లోపం ఉండకూడదు. ఆ శబ్దం ఎటువంటి శబ్దమై ఉండాలి? భగవంతుడి యొక్క శబ్దమై ఉండాలి. ఎప్పుడైతే ఇతడు దేవకీదేవి నీళ్లాడింది అనే మాట విన్నాడో, ఈడు తల్పంబుపై లేచి తత్తరమున, అంటే మంచంపై నుండి ఏదో పోగొట్టుకున్నవాడిలాగా, విలువైన వస్తువు ఏదో చేజారిపోతుంది అనుకున్నవాడిలాగా తత్తరమున అంటే వేగంగా లేచిపోయాడు. వెంట్రుకలు వీడబై చీర వేలియాడు, అంటే తల వెంట్రుకలని చంద్రబందరగా వేలాడుతున్నాయి. ఈ పైనుండేటువంటి ఉత్తరీయం జారిపోతుంది, వీడి ఏమీ తీసుకోలేదండి. దాల్మీకి నూడ రోషాగ్ని దర్పమాడ, ఓర్పు నశించిపోయి రోషాగ్ని విజృంభించి నాట్యమాడేట్టుగా తనతో పాటు తీరని శత్రుత్వం వెంటరాగా వాడు పురికింటికి పరిగెత్తుకొని వచ్చాడు, ఆ చిన్ని పాపను చంపబోయాడు. మనకు ఎంతవరకు కంసుడు ఆదర్శం అంటే అక్కడ తనని తాను చూచుకోకుండా భగవంతుడి వైపు ప్రయాణం చేయడం. వైరంతో వెళ్ళినా కానీ అలా వెళ్ళాడు. మనలో వైరం లేకుండా భగవత్ సన్నిధానానికి ప్రేమతో వెళ్ళాలి. ఆ ప్రేమతో వెళ్ళేటప్పుడు దేహధ్యాసను వీడిన వాడికి పరమాత్మ దర్శనం కలుగుతోంది. దేహధ్యాసం ఉన్నంతకాలం పరమాత్మ దర్శనం కాదు. అందుకనే మనకు మహాత్ములు చెప్తారు, ద్రౌపదీమాత స్వామివారిని వేడుకుంటూ ఈ రెండు చేతులు ఇలా కప్పుకొని తన మాన సంరక్షణ చెయ్యమని పరమాత్మని వేడుకుంటున్నప్పుడు తన రెండు చేతులు ఇలా కప్పుకుందావిడ. స్వామి కృష్ణ రక్షించు అంటే స్వామి అక్కడ ప్రత్యక్షం కాలేదు. ఎందుకని అంటే నేను నన్ను నేను రక్షించుకోగలను అనే కొద్ది అభిమానం ఉంది ఇక్కడ. ఈ రెండు చేతులు ఇలా అడ్డు పెట్టుకోవడంలో నన్ను నేను రక్షించుకోగలను అనే అభిమానం ఉంది. అభిమానం తొలగితే అప్పుడు భగవద్ దర్శనం అవుతుంది. ఒక ఆయన ఎవరో ఒక సాధువు స్నానానికి వెళ్ళాడు. ఉదయాన్నే తెల్లవారుజామున 4-5 గంటలకు స్నానానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి మహానుభావుడు అక్కడ స్నానం చేసిన తర్వాత ఒక రాతి బండ మీద కూర్చొని జపం చేసుకోవడం మొదలెట్టాడు. ఈ లోపల తెల్లవారిపోయింది, 7 గంటల సమయం అయింది ఉదయం పూట. ఈ లోపల ఆ ఊరివాడు కొంతమంది ఈ బట్టలు ఉతికే సేవ చేసేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కొంతమంది ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ బట్టలు తెచ్చి ఆ చెరువులో ఉతుక్కొని అక్కడే ఆరవేస్తున్నారు. అక్కడ అంటే ఈ ఉతికినటువంటి బట్టలు అక్కడ ఆ నేల మీద అక్కడ బయట చెరువు దగ్గర ఆరవేసుకుంటున్నారు. ఈయన తన్మయత్వంలో ఈ జపం అయిపోయిన తర్వాత భగవన్నామం చేసుకుంటూ ఇక ఇంటికి వెళ్ళాలి కదా అనే ఆతృతలో తన క్రింద ఈ వస్త్రాలు పరచారనేటువంటి విషయం కూడా మరచి వాటిపైన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక వీళ్ళందరూ కలిసి, అయ్యో ఇప్పటిదాకా మనం చేసినటువంటి చాకరీ అంతా ఇదైపోయింది, మళ్ళీ మట్టి కాళ్ళతో ఇతడు పెడుతున్నాడు అని కోపం వహించి ఆయన కొట్టడానికి బయలుదేరాడు. ఇప్పుడు ఈయన ఏనేం చేస్తున్నాడు? వైకుంఠవాస, నారాయణ, గోవింద, మాధవ, మధుసూదన, కృష్ణ అని నామం చేస్తున్నాడు ఈయన. అక్కడ వైకుంఠవాసుడైన పరమాత్మ పరిగెడుతున్నాడు. అమ్మనుకున్నదట, చెప్పా పెట్టకుండా మా ఆయన ఇలా పెడుతున్నాడే, ఎక్కడికి పెడుతున్నాడో ఏమో అని గత చరిత్రలన్నీ తలచుకుంటూ ఉంటున్న సమయంలో ఆయన కాస్త 2 వాకిళ్ళు దాటి 3వ వాకిలు చేరబోయేంతలో మళ్ళీ తిరిగి వెనక్కి రావడం మొదలెట్టాడు. స్వామివారు అమ్మ దగ్గరికి వచ్చాడు, శేషతల్పం పైన కూర్చున్నాడు. ఏమిటి స్వామి అంత వేగంగా వెళ్ళారు, మళ్ళీ అంతే వేగంగా వచ్చి కూర్చున్నారు? కారణం ఏమిటంటే భూలోకంలో నా భక్తుడు ఒకడు తపస్సు, ఆయన జపం చేసుకొని నా నామం చేసుకుంటూ ఇలా వెళుతున్నాడు. ఆ సమయంలో అక్కడ వస్త్రాలు ఆరవేయడానికి, అంటే అక్కడ ఉతికి ఆరవేయడానికి కొంతమంది నేలపైన పరిస్తే వాటిని చూడకుండా అతడు తొక్కుతూ వెడుతున్నాడు. వీళ్ళందరూ ఆయన పైన కోపం వహించి కొట్టడానికి వెడుతున్నారు. ఆ కొట్టే సమయంలో వాడు నా నామం చేస్తున్నాడు, నేను అతన్ని రక్షిద్దాం కదా అని బయలుదేరాను. అక్కడ మరి వెంటనే వెనక్కి వచ్చారే అని అడిగింది అమ్మవారు. ఇంకేం చేయమంటావు? ఎప్పుడైతే వాడు కొడుతున్నారో వాడు తిరగమల్లి మళ్ళీ వీళ్ళని కొట్టడం మొదలెట్టాడు, ఇక నేను వెళ్లాల్సిన అవసరం లేదు అని వెనక్కి వచ్చేసాను అన్నాడు పరమాత్మ. అంటే పరమాత్మ ఎప్పుడు మనకి
సేవ చేస్తాడంటే దేహధ్యాస కూడా ఉండకూడదు.
దేహాన్ని మర్చిపోవాలి, అంటే దేహం మీద ఉండేటువంటి వాసన పోవాలి.
మనకు ముందు ముందు వస్తుంది భాగవతంలో దేహధ్యాస వీడు ఎలా వచ్చారు కృష్ణుడి దగ్గరికి.
దేహధ్యాస ఉన్నంతకాలం పరమాత్మ దర్శనం ఎలా కాలేదు వారికి.
మనకు కృష్ణుడే మనల్ని మనకు ఆచార్యుడు. మనలో ఉండేటువంటి ఈ దేహభ్రాంతిని తొలగింపజేసేవాడు, ఈ దేహధ్యాసని తొలగించేవాడు కృష్ణ భగవానుడే.
ఆచార్య స్థానంలో బోధ వింటేనే దేహం యొక్క నిజస్థితి తెలుస్తుంది.
ఆచార్య బోధలో ఏముంటుందండి, దేన్ని మనం నిజమని నమ్ముతున్నామో, ఏది మనం
దాని పట్ల ఆకర్షితులమై దాన్ని మనం గొప్పగా చూస్తున్నామో,
దానిలో ఉండే డొల్లతనాన్ని మనకి విడమర్చి చూపిస్తారు. ఈ దేహాన్ని చూసుకునే కదా ఇంత గర్వంతో విర్రవీగుతున్నావు, ఈ దేహస్థితి ఏమిటో ఒకసారి తెలుసుకో
అని మహాత్ములు ఏం చేస్తున్నారు, ఈ దేహం యొక్క రహస్యాన్ని మనకి బోధ చేస్తున్నారు.
ఆ బోధని గ్రహించగలిగినటువంటి వాడికి, దీని నిజతత్వం తెలిసినటువంటి వాడికి,
దీనిలో ఉండేదంతా కూడా రక్తము మాంసమే కదా,
ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం.
మాటి మాటికి విచారణ చేస్తే రక్తము మాంసము ఎముకలు మజ్జ అస్థి ఇవే కదా ఉన్నాయి, వీటితో కూడిందే కదా శరీరం.
దీనికా నేను ఇంత భ్రాంతి పడుతున్నాను అనే రహస్యం మనకు ఎవరు చెప్తారంటే గురువులు చెప్తారు.
ఆ గురువులు కూడా మనకు జ్ఞానామృతాన్ని ప్రసాదించి యథార్థతత్వాన్ని మనకు తెలియచేస్తారన్నమాట. అలా జగదాచార్యుడైనటువంటి నారాయణమూర్తి
కృష్ణావతారంలో మనకు చక్కగా
ఇదిగో బ్రేపల్లో ఉన్నటువంటి స్థితిని చెప్పాడు. అదే యోగమాయ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయింది, ఈవిడిని చంపడానికి కంసుడు బయలుదేరి వెళ్ళాడు. అలా బయలుదేరి దేవకీదేవి ఈ పిల్లని రక్షించుకోవడానికి ప్రయత్నం చేశాడు.
ఎలాగా, తన చీర కొంగుని ఈ పిల్లకు ఇలా అడ్డం పెట్టి తాను రక్షించుకోగలననేటువంటి భ్రాంతితో, పుట్టింది అమ్మాయే కాబట్టి అన్నయ్య చంపకన్నయ్య అన్నట్టుగా రక్షించడానికి తన ప్రయత్నం తాను చేస్తోంది.
ఎన్నిసార్లు అన్నా 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 అని పిలిచిందో
పోతనామర్తులు వారు చక్కగా చెప్పారు, అన్నా క్షమింపు మన్నా తగదల్లుడు కాదిది మేన కోడలవు మన్నన సేయుమన్నా విను మానిని చంపుట రాచపాడి గాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ముల పోవు త్రోవబోవన్న భవత్ సహోదరి గదన్న నిన్ను శరణంబు వేడెదన్.
అన్నా అన్నా అని పిలిచిన హృదయం కరగలేదంటే
వాడు ఎంత కర్కశమైనటువంటి హృదయం కలిగిన వాడు ఒకసారి ఆలోచించండి.
ఆ అన్న అనేటువంటి పదానికి కరగని వాడు ఎవడు ఉంటాడండి లోకంలో. తోడబుట్టినటువంటి ఒక చెల్లెలు పిలిస్తేనే ప్రేగు తదులుతోంది. అదే అన్న అనేటువంటి పదంలో ఉండేటువంటి గొప్పదనాన్ని ఇక్కడ మనకు ఆవిష్కృతం చేస్తున్నాడు.
బంధుత్వాలు మరచిపోయి పశువులా ప్రవర్తిస్తున్న కంసుడికి
బాంధవ్యాన్ని గుర్తు చేసి రక్త సంబంధం యొక్క విలువను చెప్తోంది ఇక్కడ అమ్మ. అన్నా క్షమింపు అన్నా.
శమం మానవుడికి అత్యంత గొప్ప తపస్సు ఏమిటో తెలుసా అండి, శమం.
ఓర్పు కలిగి ఉండడం, క్షమ కలిగి ఉండడం,
మానవుడికి రెండు లక్షణాలు కావాలి.
మొట్టమొదటిది ఏమిటంటే ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ ఓర్పు,
ఎదుటివాడు ఎన్ని అపచారాలు చేసినా
వాణ్ణి క్షమించగలిగేటువంటి క్షమాగుణం,
ఈ రెండూ కలిగి ఉంటే మానవుడు ఎక్కడికి వెళ్ళినా
వాడికి నాశనం ఉండదు,
వాడు పరమాత్మ ప్రేమకు పాత్రుడవుతాడు.
అందుకనే క్షమ క్షమాధృతి శౌచం.
మనకి ఇవన్నీ కూడా
దైవీ గుణ సంపదలోకి వచ్చేటువంటి విషయాలే.
శమము కలిగి ఉండడం, దమము కలిగి ఉండడం,
క్షమ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా దైవీ గుణ లక్షణాలు. స్వామి ఎక్కువగా ఏం ప్రేమిస్తాడండి, శమము.
క్షమించడం అంటే అర్థమేమిటి, మనలో కాస్త ఆవేశకావేశాలు రావచ్చు కాక,
ఈ ఆవేశం వచ్చినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే
చాలా ఉపద్రవాలు చిన్న కారణాలతోనే మనం అనుభవించాల్సి వస్తుంది. భారవి అనే ఒక మహానుభావుడు ఉండేవాడు, సంస్కృత మహాకవి ఆయన.
ఆయన ఊళ్ళో వాళ్ళందరూ బాగా పొగుడుతుంటే
వాళ్ళ నాన్న మాత్రం ఆయన పొగిడేవాడు కాదు.
దాంతో ఈయనకు ఒక రోజున కోపం వచ్చి,
ఊళ్ళో వాళ్ళందరూ పొగుడుతున్నారు మా నాన్నే నన్ను పొగడటం లేదు,
మా నాన్న చంపేస్తే
ఇక నన్ను అందరూ పొగిడేవాళ్లే కానీ ఎవరు నన్ను తక్కువగా మాట్లాడేవాళ్ళు ఉండరు కదా అని ఏనేం చేశాడు, ఒక బండరాయిని తీసుకొని తండ్రి అన్నం తినేటప్పుడు ఆయన నెత్తి మీద వేస్తే ఆయన చచ్చిపోతాడు, ఇక ఇంతటితో నాకు బాధపోతుంది, ఊళ్ళో వాళ్ళందరూ నన్ను బాగా పొగుడుతున్నారు,
మా నాన్న మాత్రం నన్ను పొగడటం లేదు. ఇది వాళ్ళ అమ్మగారు చూశారు,
వాళ్ళ అమ్మగారు గమనించారు, కానీ పిల్లాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అందుకని వెంటనే ఆవిడ ఓ పీట వేసింది, వాళ్ళ ఆయన గారు వచ్చారు కూర్చున్నారు, ఈవిడ పళ్ళెం పెట్టింది వడ్డిస్తోంది, ఒక మాట మాట్లాడి
ఏమండి మన వాడిని చాలామంది మెచ్చుకుంటున్నారు కదా మంచివాడు పండితుడు అని, మీరు ఎందుకండి వాడు పండితుడు కాదు, వాడు ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా ఎదగాలి, ఇదేనా పాండిత్యం అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, పాపం వాడు చిన్నవాడి మనస్సును ఉచ్చుకుంటుంది కదా అంటే ఆయన అన్నాడు, ప్రత్యక్షే గురువస్తుత్య పరోక్షే మిత్రబాంధవా కార్యాంతే దాసభృత్యాద్యా నతు పుత్ర కదాచన అని చెప్పాడు. ఎక్కడైనా గురువుగారు కనుక శిష్యుడి పాండిత్యానికి కనుక ఆనందపడితే అతడి సమక్షంలోనే అతడి గొప్పతనాన్ని మెచ్చుకోవలసిందే ప్రత్యక్షంగా. పర్వాలేదు నాయన, ఏం చేస్తారండి, ఓ టీచరు పిల్లాడికి వెరీ గుడ్ అని ఒక అక్షరం రాస్తే వాడు ఆ పేపర్ని మడిచిపెట్టి వాళ్ళ అమ్మకు చూపించడానికి పరిగెడతాడు. పరిగెత్తి అమ్మ నాకు చూడండి ఇవాళ మా టీచరు నన్ను వెరీ గుడ్ అని ఓ టిక్కు కొట్టిందమ్మా, రేపు ఇంకా బెస్ట్, ఇంకా చాలా వెరీ 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 గుడ్ అని నాలుగు వెరీ 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 అని పెట్టించుకొని మళ్ళీ వస్తానమ్మా అంటాడు కదా. అంటే అక్కడ ఒక గురువు ఇచ్చినటువంటి ఒక వాడికి ఇన్స్పిరేషన్, వాడికి ఉండేటువంటి గొప్ప ఆసక్తి, వాడికి చదువు మీద కలగడానికి ఒక మాటను కానీ అక్కడ వాడిలో ఉత్సాహం పెరిగి మరుసటి రోజున ఇంకా గొప్పగా ప్రయత్నం చేస్తాడు. అలాగే గురువుగారు శిష్యుడి పాండిత్యానికి కనుక మెచ్చుకుంటే అక్కడే అతన్ని పొగడాలి. అలాగే పరోక్షేమిత్ర బాంధవాహ, మనం ఉన్నప్పుడు చాలా గొప్పగా పొగిడి మనం ప్రక్కకెళ్ళిన తర్వాత వాళ్ళంత గొప్పవాడు కాదండి, ఏదో ప్రక్కన ఉన్నారు పొగడకపోతే బాగుంటుందని పొగిడేం కానివ్వండి, వాళ్ళంత మంచివాడు కాదండి అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడతాం కొంతమంది గురించి. ఉన్నప్పుడు మాత్రం బ్రహ్మాండంగా పొగిడేస్తాం వాళ్ళు ఇంద్రుడండి చంద్రుడండి గొప్పవాడండి. ప్రక్కకి పోగానే ఏమండి నిజం చెప్తే ఏడుస్తాడని పొగిడాను కానివ్వండి, వాడంత దుర్మార్గుడు మా ఊళ్ళోనే లేరండి అని మొదలెట్టేస్తారు. మనం ఆయన ఎదురుగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు వాస్తవం కాదండి, ఆయన ప్రక్కకెళ్ళిన తర్వాత ఆయన గురించి మనం ఏం చెప్పుకున్నామో అవి నిజమైనటువంటి అభిప్రాయం. అందుకని పరోక్షే మిత్ర బాంధవాహ కార్యాంతే దాసభృత్యాద్యాహ, పని అయిపోయిన తర్వాతే దాసుని భృత్యుల్ని పొగడాలి. కానీ నతుపుత్ర కదాచన, ఎప్పుడూ కూడా కొడుకుని పొగడకూడదు, పొగిడితే వాడు చెడిపోతాడు, నేను చాలా ఎత్తుకెదిగిపోయానని వాడు గర్వం వచ్చేస్తుంది, గర్వమే అన్ని పతనాలకి హేతువు గనక అలా నేను అతన్ని పొగడ్డం లేదు కానీ మన అబ్బాయి గొప్పవాడే అన్నాడు. వెంటనే ఆయన చూడండి ఒక చిన్న క్రోధం కోపం మనసులోకి రాగానే తండ్రిని చంపడానికి కూడా రాయి తీసుకొని పైకెక్కాడు. అక్కడ చూడండి ఒక ఆలోచన లేకపోతే మానవ జీవితాలు ఏమైపోతాయి. అప్పుడు ఆయన అనుకున్నాడు, అయ్యో ఈ మాట నేను వినకుండా మా నాన్న మీద రాయి వేసేస్తే మా నాన్నను పోగొట్టుకున్న వాడిని అయ్యేవాడిని కదా. వెంటనే అతడు దిగొచ్చి, నాన్న నన్ను క్షమించు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, శిక్ష వేయమంటే 6 నెలలు అత్తవారింట్లో ఉండిరామన్నాడు. 6 నెలలు ఆయన అనుకున్నాడు అత్తవారింట్లో ఉండి ఎంత వైభవం అండి, ఏమండి ఇలా ఎంత బాగా చూస్తారండి, ఉదయం పూట కాఫీలు, మధ్యాహ్నం పూట సరైన సమయానికి భోజనాలు, 4 గంటలకు స్నాక్స్, మళ్ళీ 6 గంటలకు ఏం తింటారో పలహారాలు, 8 గంటలకు మళ్ళీ భోజనం, 8 గంటలకు చక్కటి నిద్ర, అత్తగారి ఇంట్లో అంత బాగుంటుంది కదండి. ఈయన అనుకున్నాడు మా నాన్న శిక్ష వేయమంటే నన్ను చక్కగా మంచి బాగా చూసుకునే చోటుకి పంపిస్తున్నాడు, మా నాన్న ఏమిటి ఇలాంటి శిక్ష అంటే శిక్ష అంటే వరం ఇచ్చాడు మా నాన్న గొప్పవాడు అని వెళితే మొదటి 4 రోజులు బాగానే జరిగిందండి. తర్వాత చిన్న చిన్నగా పని చెప్పడం మొదలెట్టారు. అబ్బాయి వెంకటరామయ్య వచ్చాడు బయట కుర్చీ పోయి, ఆయన కూర్చున్నాడు వెళ్ళిపోయాడు. అబ్బాయి వాటరీగా ఉండి ఏం చేస్తున్నావు, ఆయన వెళ్ళి చాలాసేపు ఎందుకు వస్తారు, కుర్చీ లోపల పెట్టబ్బాయి పనులు మొదలయ్యాయి. మొదటి నెలకు పని చెప్పారు, 2వ నెలకి అన్నం తీసుకెళ్ళి మామగారికి ఇమ్మని పని చెప్పారు, 3వ నెల వచ్చేటప్పటికి అరగ చేతికి ఇచ్చారు. ఏమండి 6 నెలలు ఉంటే చూడండి ఎన్ని పనులు వచ్చాయో. ఈ ఇలాగా గడిచిపోతుంటే ఆ మధ్యలో ఒక చిన్న పండగ వచ్చింది. ఏది ఆడవ భర్తలు భార్యలకి చీరలు పెడుతున్నాడు, ఏదో చిన్న పండగలు వస్తుంటాయి కదండి, అదేదో ప్రేమ కానుక భర్తలందరూ చీరలు పెట్టాలట. అందుకని ఈ ఆడవాళ్ళందరూ చీరలు తమ భర్తలు తెచ్చిన చీరలు బయట వేసి చూపిస్తున్నారు. మా ఆయనకి వచ్చాడు ఇంత మంచి చీర అని ఇలా చూపిస్తుంటే ఈ అమ్మాయిని అడిగారు, మరి భార్య వాళ్ళ ఆవిడ కూడా అక్కడికి వచ్చింది, ఆ అమ్మాయిని అడిగారు, అమ్మా మీ ఆయన ఏమైనా చీర తెచ్చాడా. ఈ లోపల ఆయన అరక వేసుకున్నాడు, ఆ ముందుగానే పెడుతున్నాడు ఆ బజార్లో. ఈ మూల మీద వీళ్ళు వ్యవహారం చేస్తున్నారు, ఈ అమ్మాయి అన్నది మా ఆయనకే గతి లేక మా ఇంట్లో పడి తింటున్నాడు, నాకు చీర కూడా తెస్తాడా అని. ఆయన అనుకున్నాడు 3 నెలలు అత్తగారింట్లో ఉంటే అరగ చేతికిచ్చారు, ఇప్పుడు భార్య కనుక చీర పెట్టకపోతే ఇక నా బరువు భార్య దగ్గర కూడా ఉండదు అని వెంటనే తను ఒక శ్లోకాన్ని వ్రాసి ఆ శ్లోకాన్ని ఒక ఆయన దగ్గర తాకట్టు పెట్టి మరలా విడిపించుకునే సమయానికి 6 నెలలు పూర్తయిపోతే అప్పుడు మళ్ళీ తిరిగి అత్తగారి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు నేనేమి భోజనానికి లేక మీ ఇంటికి రాలేదు,
ఏ మొదట్లో పంచభక్ష పరిమాణాలతో మొదలైన భోజనం 6 నెలలకు వచ్చేటప్పటికీ మజ్జిగ నీళ్ళ స్థాయికి వచ్చేసింది.
అందుకనే ఆయన అన్నాడు, 6 నెలలు అత్తవారింట్లో ఉండిరామంటే మా నాన్న ఏదో గొప్ప శిక్ష వేయమంటే వరం ఇచ్చాడు అనుకున్నాను. 6 నెలలు అత్తవారింట్లో ఉండడం కంటే శిక్ష ఇంకోటి లేదు.
అంటే దండం పెట్టేశాడు, నేను పోయి వెళ్ళిపోతున్నాను.
అక్కడ ఏమిటండి క్షమ, ఓర్పు.
ఆ ఓర్పు పట్టాడు కాబట్టి ఆ రోజున ఆయన భారవీ మహాకవి చక్కనైనటువంటి శ్లోకాన్ని రాస్తే ఆ శ్లోకం ఒక వ్యక్తిని బ్రతికించింది.
కాబట్టి అటువంటి ఓర్పులో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఓర్చుకోవడం అనేటువంటిది గొప్ప లక్షణం.
క్షమింపు మన్న అన్నదండి అక్కడ. క్షమించడం అంటే అర్థం ఏమిటి? శాంతి. మానవుడు ఏం కోరతాడండి? మన ఉపనిషత్ మంత్రాలు మన ప్రార్థన మొత్తం అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నా?
ఓం శాంతి శాంతి శాంతి.
ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక త్రివిధ తాపములు మమ్మల్ని చెందకుండుగాక.
మన స్వామివారిని వేడుకుంటున్నాం.
ఏ స్థితిలో కూడా నా మనస్సు నీ పాదార విందముల నుండి అవతలకు చెదరకుండా ఉండుగాక.
దైవీ సంబంధమైనటువంటి ఇబ్బందులు రావచ్చు, తుఫాన్లు రావచ్చు, వర్షాలు రావచ్చు, వరదలు రావచ్చు,
అది సాకుగా పెట్టి నీ సన్నిధిని నాకు దూరం చేయకయ్యా.
ఏమో తేలుకుంటచ్చు,
లేకపోతే ఇంకొక కీటకాల వల్ల ఇబ్బంది కలగచ్చు.
అలా కలిగినా కానీ నన్ను నీ సన్నిధికి దూరం చేయకయ్యా.
శరీరానికి జ్వరం రావచ్చు,
తలనొప్పి రావచ్చు, ఇవన్నీ కలిగినా కానీ నీ సన్నిధి నాకు దూరం చేయకయ్యా. ఇది కోరుకోవాలి.
అంటే 3 విధాలుగా, ఆధ్యాత్మికం కానీ, ఆదిదైవికం కానీ, ఆది భౌతికం కానీ, త్రివిధమైనటువంటి తాపములు మాకు చెందకుండుగాక,
శాంతిని వహించుగాక, ఉపశమించుగాక అని మనం పరమాత్మను వేడుకుంటున్నామండి. అంటే మన కాన్సెప్ట్ ఏమిటి, మన చిట్ట చివరి మార్గం ఏమిటి? శాంతి.
శాంతే మనకి మా ప్రముఖమైనటువంటి స్థానం. అందుకని ఈవిడ శాంతి గురించి చెప్తోంది. క్షమింపు మన్నా, కాస్త క్షమించవయ్యా, ఆలోచించు. తగదల్లుడు కాదిని మేన కోడలవు.
ఇప్పటిదాకా ఏదో పురుషుడు కాబట్టి 6 గురిని చంపావు.
7వ వాడు వచ్చాడు, వెళ్ళిపోయాడు.
వాడి రహస్యం నీకు తెలియదు, నాకు తెలియదు.
ఇప్పుడు 8వది కదా ముచ్చువు.
ఈ 8వది కూడా మగపిల్లాడైతే నీకు ఇచ్చేద్దును. కానీ తగదల్లుడు కాదిని మేనకోడలవు.
ఏం చెప్తున్నావిడ? మన్నన సేయుమన్నా.
మేనకోడలకి ముచ్చట చెప్పాలన్నయ్య, మన్నన చెయ్యాలి.
ఏమి విను, మానిని చంపుట రాచపాడి కాద.
ఒక ఆడపిల్లని చంపడం రాజులు చేసేటువంటి పని కాదు.
పైగా మహాత్ముల పోవత్రోవ పోవన్నా సుకీర్తివై మనగదన్న.
ఇప్పటిదాకా ఒక పేరుంది, 8వ బిడ్డ మృత్యువని తెలిసినా
దేవకీదేవిని చంపకుండా 8వ బిడ్డ కోసమే ఎదురు చూచాడు కంసుడు అని ఒక పేరుంది. కానీ ఆ పేరుని చెడగొట్టుకుంటున్నావు. ఒక ఆడపిల్ల మీదనా నీ ప్రతాపం అన్నట్టు మాట్లాడింది ఆవిడ.
భవత్ సహోదరి కదన్నా నిన్ను శరణంబు వేడిదన్. నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను అన్నయ్య, నీకు సోదరుని కదా అని ఆవిడ మాట్లాడుతుంటే, కట్ట 6 కొడుకుల పట్టి వధించిన ఆడపడుచిది కోడల్ ఎట్టన చంపగవలనే కట్టడివి కదన్న అన్న కరుణింపగదే. 6 మగబిడ్డని చంపేశావు, ఇది ఆడపడుచు, పైగా నీ కోడలు ఇలా చంపుతావా, ఇంత దయలేని వాడవా అన్నయ్య, దయచూపు. అంటే నీ నా కుమారుడైతే నీ మరణానికి శత్రువు, కానీ అదే చంపడం అంటే అందులో అర్థం ఉంది. కానీ ఆడకూతురు కదా, కొడుకులకి ఎలాగో నోచుకోలేకపోయాను, కనీసం ఈ కూతురునైనా నాకు దానం చేసి పుణ్యం కట్టుకోవా అని అడిగింది ఆవిడ. ఇన్ని మాయలు చూస్తున్నా తన బిడ్డను తాను రక్షించగలనేమో అని దేవకీదేవి భ్రాంతిపడి విలపిస్తూ పలవరిస్తూ ముందుకు వంగిపోయి జారిపోతున్నటువంటి పయ్యదకొంగును సవరించుకుని బిడ్డను అమాంతంగా ఎత్తుకొని హృదయానికి గాఢంగా హత్తుకొని పాప చెక్కిలికి తన చెక్కిలి ఆనించి ఆ బయట చెంగుని చటుక్కున పాప అలికిడి కూడా కనబడకుండా కప్పేసి గొంతెత్తి బావురుమని ఏడ్చింది. ఆ ఏడుపు విన్న కంసుడు రెచ్చిపోయాడు. లోకంలో దుఃఖానికి కరిగే మనసు ఎవరుకుంటుందండి? ఎదుటివారి దుఃఖాన్ని చూసి కరగగలిగితే అది మహాత్ముల హృదయం.
ఎందుకు భాగవతాన్ని చెప్తూ రామకృష్ణానంద స్వామి ఒక మాట చెప్పారు, మీరు రాయి తీసుకోండి, అలాగే ఒక పంచదార పలుపు తీసుకోండి, అలాగే చెరుకు రసం తీసుకోండి. ఇప్పుడు 3 తీసుకున్నారు మీరు. మొదటిది చెరుకు రసం,
2వది పంచదార పలుకులు బటిక బెల్లం అనుకోండి,
3వది రాయి. ఇప్పుడు ఈ 3 తెచ్చి 3 గ్లాసుల్లో వేశారు.
మొదటిది రాయి, తర్వాతది పంచదార పటిక బెల్లం, 3వది చెరుకు రసం.
ఇప్పుడు చెరుకు రసం పోస్తూ ఉండగానే నీళ్ళలో కలిసిపోతుంది. అక్కడ మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు, రసం పోస్తూ ఉండగానే కలిసిపోతుంటుంది.
అంటే రసహృదయానికి భగవంతుడు అంత తేలిగ్గా లభ్యమవుతాడు. మీరు వింటూ ఉండగానే, తలుచుకుంటూ ఉండగానే ఆయనలోకి లీనమైపోతారు. ఇది రసహృదయం కలిగిన వాడికి కలిగేటువంటి స్పందన. రెండవది పటిక బెల్లం. ఈ పటిక బెల్లానికి కొంత శ్రమ అవసరమండి. కాస్త మనం కాస్త ఒక స్పూన్ తీసుకొని దాన్ని మనం నిరంతరం కలియబెడుతూ ఉండాలి. అంటే మాటి మాటికి విచారణ ద్వారా భగవన్నామం భగవత్తత్వాన్ని ఈ విచారణ చేస్తూ ఉండగా కాస్త పటిక బెల్లంలాగా ఉండేమో మన మనస్సు ఓనాడికి కరిగిపోయి అది రసస్వరూపాన్ని పొందేస్తుంది. ఇప్పుడు మూడవది రాయి కదండి. ఇప్పుడు రాయిని ఒక నీళ్ళలో వేసి మీరు 365 రోజులు తిప్పండి. మరలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 366 రోజు ప్రారంభం చేసి మళ్ళీ 2వ సంవత్సరం కలిగిపెట్టండి. తిప్పి మీ చేయి నెప్పెట్టాల్సిందే కానీ ఆ రాయి చస్తే నీళ్ళలో కాదు. ఇక్కడ సమస్య దేనిలో ఉంది? నీళ్ళలో ఉందా రాయిలో ఉందా? నీళ్ళలోనే కనుక సమస్య ఉంటే చెరుకు రసం కలవకూడదు, నీళ్ళలోనే కనుక సమస్య ఉంటే పడిక బెల్లం కలగకూడదు. మరి దేని యొక్క సమస్య అంటే అందులో వేసినటువంటి పదార్థం యొక్క సమస్య. అలాగే నీళ్లు భగవంతుడండి, రసో వైసహ. భాగవతం ఏం చెప్పిందంటే భగవంతుడు రసస్వరూపుడు. రసం రసంలో కలవాలంటే ముందు మీరు రసంగా మారితేనే ఆ రసంలో మీరు ఈజీగా కలవగలుగుతారు. పోనీ పటిక బెల్లంలాగా కాస్త రజోగుణంతో కలిగి ఉన్నారనుకోండి, కొంతకాలాన్ని ఆ భగవద్ విచారణలో కనుక కాస్త ఏది రంగరిస్తే కొంతకాలానికి ఆ రజోగుణం కూడా కరగి రసంలో కలిగడానికి వీలుంది. కానీ పూర్తి తమోగుణం కలిగిన రాయిగా మారిపోయారనుకోండి, మనం సంవత్సరాల తరబడి భాగవతం విన్నా నీళ్లు నీళ్లే, రాయి రాయి. ఇప్పుడు ఎక్కడుంది మన సమస్య? మనలోనే ఉంది. మనం రాతి హృదయం కలిగిన వాళ్ళమైతే ఎన్నాళ్ళు భాగవతం విన్నా, ఎన్నాళ్ళు భగవద్గీత విన్నా, ఎన్నాళ్ళు భగవత్తత్వాన్ని విన్నా అది ఎప్పటికీ కరగదు, అది అలాగే ఉండిపోతుంది. కానీ కాస్త రజోగుణం కాస్త ఇంకాస్త ఏది దీనికంటే ఉన్నతం, దానికంటే ఉన్నతమేది? రసహృదయం కలగడం అండి. ఆ రసహృదయం కలిగిన వాడికి భగవంతుడు త్వరగా అందుతాడు. ఆ మాత్రం కరుణ లేనటువంటి వాడు కంసుడండి. అందుకే కరుణ లేని హృదయము కఠిన పాషాణంబు జాలి కలుగు వాడే సజ్జనుండు సాధు జంతువుల బాధింపతగదయ్యా ప్రాణి హింస ఘోర పాపమయ్యా. భక్త ప్రహ్లాద సినిమా చూశారా మీరు? భక్త ప్రహ్లాదుని చూపించడంతోనే ఈ పద్యంతో ప్రారంభం చేస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి చలన చిత్రం అండి. అది చిత్రం కావచ్చుగాక, అది ఒక సినిమానే కావచ్చుగాక, కానీ దాని దర్శనం చేస్తున్నంతసేపు మనం ఒక ఆనందానికి లోనవుతాం. మనందరికీ ఎక్కడ ఆనందం కలుగుతుందండి? ఆ చలనచిత్రం చూసేటప్పుడు ప్రహ్లాదుడు ఎప్పుడొస్తాడా, ప్రహ్లాదుడు ఎప్పుడొస్తాడా? హిరణ్యకశిపుడు ఆనందం కాదు, అప్సరస నాట్యాలు మనకు ఆనందం కావు. తర్వాత ఎవరొస్తే మనకు ఆనందం కలుగుతుంది అంటే అక్కడ ప్రహ్లాదుడు రావాలి. ప్రహ్లాదము అంటే సంతోషం, ప్రహ్లాదుడు అంటే విశేషమైనటువంటి సంతోషం, విశేషమైనటువంటి ఆనందం. భగవంతుడే ఆ ఆనందానికి కారణమని తాను అనుభవించి ప్రపంచానికి చెప్పిన వాడే ప్రహ్లాద కుమారు. కాబట్టి ప్రహ్లాదుడు అనే పేరు వినగానే మనందరికీ ఒక సంతోషం. కొంతమంది అప్పటిదాకా ఒరే నేను నిద్రపోతాను కానీ ప్రహ్లాదుడు వచ్చినప్పుడు లేపండి రా అంటారు. పూర్వకాలం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త వాళ్ళు అంటారు, ఒరే ప్రహ్లాదుడు వచ్చినప్పుడు నన్ను లేపరా, ఎందుకని అక్కడి నుంచి మనకు కావలసిన రసం అందుతుంది. అందులో చెప్తాడు కరుణ లేని హృదయము కఠిన పాషాణం జాలి కలుగు వాడే సజ్జను. ఎదుటివాడి దుఃఖాన్ని చూసి అయ్యో పాపం అనలేకపోతే జీవితం ఎందుకు చెప్పండి? కనీసం భగవంతుడు ఈ దేహాన్ని ఇచ్చినందుకు ఆ మాట కూడా మనం అనలేమా, అయ్యో పాపం అంటే నీ సొమ్మే పోతుంది? ఒకటి దుఃఖాన్ని చూసి నీ హృదయం ద్రవించకపోతే పరమాత్మ అక్కడ ఎలా ఉంటాడు? అందుకనే కంసుడి హృదయము కఠిన పాషాణం. కంసుడి హృదయంలోకి భగవంతుడు ప్రవేశించడు. ఎందుకు ప్రవేశించడు? ఎందుకు ప్రవేశించడు? ప్రహ్లాదుడు అటువంటి హరినామం చేస్తున్నాడు. హరినామం బాగా బిగ్గరగా వినపడుతోంది. ఎక్కడ? ఆ హిరణ్యకశ్యప నగరంలో. హిరణ్యకశ్యపుడు ఇది వినలేక, ఒరే ఎవడో నామం చేస్తున్నాడు రా, వాడిని పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి అని పంపించాడు హిరణ్యకశ్యపుడు. వెళ్ళినవాడు ప్రహ్లాదుని పట్టుకొని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఏది వాడు ఇలా లాక్కెళ్ళాలి కదా ప్రహ్లాదుని. ఎప్పుడైతే ప్రహ్లాదుని పట్టుకున్నాడో వీడు హరి 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 అనడం ప్రారంభం చేశాడు. వీడు ఇప్పుడు ఒక గొంతు ఆపమని పంపిస్తే రెండు గొంతులు వినబడుతున్నాయి హిరణ్యకశ్యపుడు. వెంటనే మూడో వాడిని పంపించాడు, ఒరే నువ్వెళ్ళి ముగ్గురిని పట్టుకురారా అన్నాడు. ఇప్పుడు వీడు పోయి అవి 4 గొంతులు అయ్యాయి, 3, 4 ఇలా పెరిగిపోతున్నాయి. ఆఖరుకు హిరణ్యకశ్యపుడే వెళ్ళాడు. వెళ్ళి
వాడు ఆ ప్రహ్లాదుడి చేతిని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని విడదీసేశాడు. ఇక్కడ మన రామకృష్ణానంద స్వామి వారు ఒక చిన్న చిన్న మాట చెప్పారు, వీళ్ళందరికీ పట్టిన హరినామం హిరణ్యకశ్యపుణ్ణి ఎందుకు పట్టలేదు అని. మరి వెళ్ళిన వాళ్ళందరూ ప్రహ్లాదుని ముట్టుకున్నారు కదా, ప్రహ్లాదుని ముట్టుకొని హరినామం చెప్పారు కదా, మరి హిరణ్యకశ్యపుడు కూడా ముట్టుకున్నాడు కదా. దానికి మన రామకృష్ణానంద స్వామి వారు ఒక చిన్న ఉపమానం చెప్పారు, కరెంటు అందరినీ కొడుతుందే కానీ బ్లౌజ్ వేసుకున్న వాడిని కొట్టదు, చేతికి తొడుగు తొడుక్కున్నవాడు దాని వైర్ని పట్టుకున్న కొట్టదు. అలాగే అహంకారము, మమకారము, దర్పము, గర్వము ఇవన్నీ తొడుగులండి. భగవంతుణ్ణి ఆనందాన్ని పట్టనివ్వకుండా మనం వేసుకున్న తొడుగులు ఇవి. ఈ తొడుగులు వేసుకుని మనం భగవంతుణ్ణి పట్టుకున్న స్పందన మనకు కలగదు. కారణం ఏంటంటే ఈ తొడుగులు భగవతత్వాన్ని అనుభవించనివ్వం. ఎప్పుడైతే ఈ పైన ఉన్నటువంటి ఈ తొడుగులన్నీ తీసేసి ఆయన పాదాన్ని మనం ఆశ్రయిస్తామో అప్పుడు ఆ పాదాలలో ఉండేటువంటి గొప్పదనము మనం ఆస్వాదించగలుగుతాం. అలా లేకుండా మనం ఎన్ని మార్లు ఆయన పాదాల మీద పడ్డా ఆ ఆనందాన్ని మనం అనుభవించలేము. అనుభవించాలంటే ఉన్న తొడుగు తొలగిపోవాలి, అన్నీ తొలగిపోతేనే ఆయన దర్శనం అవుతుంది. అందుకనే కఠినము అయినటువంటి హృదయానికి పరమాత్మ అందడు. మనటువంటి భాగవతుల స్పర్శను పొందాడండి దేవకీ వసుదేవులు ఇద్దరు అక్కడ ఆయన దగ్గర ఉన్నారంటే ఎంత జ్ఞానాన్ని పొంది ఉండాలండి కంసుడు, ఎంత వృధా చేసుకున్నాడండి సమయాన్ని. ఒక్క శుకయోగీంద్రుని పట్టుకొని పరీక్షణ మహారాజు కైవల్యాన్ని పొందితే దేవకీ వసుదేవుని ఇంటో పెట్టుకొని కంసుడు చావును పొందాడు. బాగా గుర్తుపెట్టుకోండి భాగవతాన్ని, ఒక శుకయోగీంద్రుని పట్టుకొని మోక్షం పొందాడు, ఇక్కడ సాక్షాత్తు పరమాత్మని కన్న తల్లిదండ్రుల్ని ఇంట్లో పెట్టుకున్నాడండి ఎవరు, కంసుడు. మరి వాడి కైవల్యం ఎందుకు రాలేదు? మహాత్ముడు ఇద్దరు సన్నిహిత్యమే. శుకుడికి పరీక్ష మహారాజు ఎలా సాన్నిహిత్యమో దేవకీ వసుదేవులు కూడా కంసుడి గృహంలోనే ఉన్నారు. ఉపయోగించుకోవడం తెలియకపోతే ఏమవుతుందండి, దేవకీ వసుదేవుని వినియోగించుకోవాలి. అలాగే గురుదేవుని దగ్గర మనం ఉంటున్నామంటే గురుతత్వాన్ని మనం అందిపుచ్చుకోవాలి. గురువుని మనం, గురుతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని గురువు మా ఇంటికి వచ్చారండి, వారం రోజులు ఉన్నారండి, ఏమిటి ఉపయోగం? గురువు మా దగ్గరకు వచ్చారండి, ఈ గదిలోనే ఉన్నారండి, ఏమిటి ఉపయోగం? దేవకీ వసుదేవులు అక్కడే ఉన్నారు. కానీ కంసుడికి జ్ఞానం ఏమాత్రమైన వచ్చిందా? ఏనాడైనా ఆయన వెళ్ళి అడిగాడా దేవకీ వసుదేవుణ్ణి? అంటే ఇక్కడ మనకు భాగవతం చెప్తోంది ఇంట్లో ఉండడం కాదండి, తత్వం మనమైపోవాలి. ఆహారం మన ఇంట్లోనే ఉంటుంది, ఇంకా చెప్పాలంటే మన వంటగదిలోనే ఉంటుంది. మనం కూడా 10 మార్లు ఆ పదార్థం చుట్టూ ప్రదక్షిణాలు చేయొచ్చుగాక. పాయసం కుండ తిరిగే చుట్టూ తిరిగినంత మాత్రాన మాధుర్యము వీడికి అందదు. మహాత్ములు చెప్పారు కదా పాయసంలో గరిటె 24 గంటలు తిరుగుతోంది. ఆ పాలు బియ్యం కలవడానికి, తరువాత బెల్లం కలవడానికి, తరువాత యాలకుల పొడి కలవడానికి దీనికి అంతటికీ కారణం తెడ్డే. కానీ ఆ తెడ్డు ఆస్వాదిస్తుందా పాయసం యొక్క రుచిని? ఆస్వాదిస్తుందా? అది 24 గంటలు దానిలోనే తిరుగుతుంది, ఏమిటి ప్రయోజనం? దాని తిరుగుతుందే కానీ ఆస్వాదించే గుణం లేదు. ఆస్వాదించే గుణం లేనప్పుడు మనం ఎంత భగవంతుడికి చేరువలో ఉన్నా, భాగవతుల చేరువలో ఉన్నా ఆనందాన్ని మనం అనుభవించలేము. ఇక్కడ కంసుడు ఏమాత్రం అనుభవించాడు కనుక, ఈనాడైనా ఇంత అద్భుతమైనటువంటి జన్మనిచ్చారే ఎవరు? పరమాత్మకి. మనందరి పుట్టుకు కారణమండి నారాయణమూర్తి. నారాయణాద్రాణో జాయతే మన సర్వేంద్రియాణి చ ఖంభాయు జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాద్రాణో జాయతే. ఏం చేశాడు పరమాత్మ? ప్రాణమిచ్చాడండి మనల్ని. బొమ్మని చేసి వదిలేని పరమాత్మ ప్రాణమిచ్చాడు. ప్రాణంతో పాటు ఇంద్రియాలు ఇచ్చాడు. ఇవి ఇచ్చారు కాబట్టి మనం ఒక్కొక్క దాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఏవి ఇవ్వడం వల్ల మనం ఈ రోజున ఇంత గొప్పవాడం అనుకుని బయట తిరుగుతున్నామో, ఇవన్నీ ఇచ్చిన వాడిని కన్నారండి వాడు దేవకీ వసుదేవుడు. మరి వాడంత సాన్నిహిత్యాన్ని కంసుడికిస్తే కంసుడు ఎంత వృధా చేసుకున్నాడండి జీవితాన్ని. సాంగత్యం ఇవ్వడంలో భగవంతుడు లోపమేం లేదు, కంసుడికి కూడా అవకాశం ఇచ్చాడు. పైగా కంసుడు ప్రక్కనే ఉన్నటువంటి దేవకి ఇన్ని మార్లు అతడి హృదయాన్ని మార్చుకోమని చెప్తోంది. అన్నయ్య కాస్త ఆ కఠినత్వాన్ని వదిలి, కాస్త జాలిని కరుణ్ణి నీలో పెంపొందింప చేసుకో అని ఇలా కొంగు కప్పేస్తుంది ఆవిడ. కానీ ఎప్పుడైతే ఆ బాలిక ఏడుపు విన్నాడో కంసుడు రెచ్చిపోయాడు. కొన్ని కొన్ని అంత తేలిగ్గా మానవుడు మారడండి. ఒకళ్ళు ఒక పిల్లాడు ప్రసవం జరిగింది. ప్రసవం జరిగిన తర్వాత వాళ్ళు కదలికలు లేకపోయేటప్పటికీ నర్సులందరూ పరిగెత్తుకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ప్రసవం అయిందండి, పిల్లవాడిలో ఏది మృతి చెందితే ఉండే లక్షణాలు వేరుగా ఉంటాయి,
వాడు చూడబోతే తేజస్సుతోనే ఉన్నాడు, కానీ వాళ్ళు కదలికలు కలగడం లేదు, రెస్పాన్స్ లేదు వాడికి. అందుకని ఏంటో వచ్చి చూడండి అని చెప్తే, అప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. ఆయన ఏం జరిగిందో అన్నట్టుగా ఆయన ఆపరేషన్ థియేటర్లో రక్తపు మరకలు ఉంటాయి కదండి, ఆయన లాగొచ్చేసాడు ఆ పిల్లాడి దగ్గరికి ఏం జరిగిందో అని. ఎప్పుడైతే వాడు రక్తం చూశాడో వాళ్ళు రియాక్షన్ మొదలైంది, వాడు కదలడం మొదలెట్టాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఏమ్మా నువ్వు గర్భిణీతో ఉన్నప్పుడు ఏం చూసేదానివి, ఎక్కడుండేదానివి అని అడిగాడు. అప్పుడు ఆవిడ అంది, మా ఇంటెదురుగా ఒక ఏది జీవుణ్ణి చంపేటువంటి దుకాణం, ఈ దుకాణం ఉందండి, మా నాన్నగారు బయటికి పనికెళ్ళినప్పుడు నేను ఇంట్లో చేయడానికి ఏం పని ఉండేది కాదు కదా, నేను బయటకు వచ్చి ఆ వరండాలో కూర్చునేదాన్ని, ఆ వరండాలో ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసేదాన్ని, అక్కడ జీవుల్ని తీసుకురావడం, వాటిని ఖండించడం, ఆ రక్తం పారడం ఇవన్నీ చూశానండి. వెంటనే డాక్టర్ గారు అన్నారు, నీవు అలా చూపించడం అలవాటైంది కాబట్టి వీడు రక్తానికే రియాక్ట్ అవుతున్నాడు, అందుకని వీడికి రక్తం చూడగానే వెంటనే వీడికి చలనం కలిగింది. అంటే దోషం ఎక్కడి నుంచి వచ్చింది, నీ లోపల. ఆ లోపల ఉండేటువంటి ఆ లక్షణము ఇప్పుడు వాడు అది చూడగానే, ఆ రక్తాన్ని చూడగానే వాడిలో ఒక రకమైనటువంటి కదలికలు బయలుదేరాయి. అలాగే కంసుడు కూడా ఇన్ని మాటలకు లొంగనివాడు, ఇన్ని మాటలకు చెలించని వాడు, బాలిక ఏడుపు వినేటప్పటికి వాడికి ఇంకా రెచ్చిపోయాడు. అంటే ఈవిడైనా మృత్యువు, పైగా 8వ గర్భము అని చెప్పిందే కానీ ఆడామగా చెప్పలేదు. అక్కడ ఆడామగా చెప్పలేదు కనుక ఆడైతే మాత్రం విడిచిపెట్టాలా, 8వ గర్భమైనా స్త్రీ అయితే చంపచ్చు కదా అని ఈయన ఆలోచన. వెంటనే బాలిక కాలు ఎక్కడ కనబడుతుందా అని చూశాడు. ఈవిడ అంతా పట్టుకొని ఇలాగా ఏది కప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ అరికాలు ఉంటుంది కదా అండి, లేత ఎరుపు రంగులో అప్పుడే పుట్టినటువంటి పిల్ల యొక్క పాదం, ఆ పాదాన్ని చూసి వాడిలా పట్టుకు లాగేసి నేలకేసి కొట్టాలని ప్రయత్నం చేస్తే ఆవిడ అద్భుతంగా ఆకాశానికి ఎగిరిపోయింది. కింద కొట్టాలని చూశాడు కంసుడు, ఆవిడ పైకి ఎగిరిపోయి ఒక గొప్పదైనటువంటి హారాలతో 18 బాహువులతో చక్కగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని ధరించి అక్కడ అందరూ ఆవిడ్ని పరివేష్టితులై ఆవిడ్ని స్తుతిస్తుండగా ఈ ఒక మాట చెప్పింది, కంస తెంపరివై పోరింబోరివి దేవకీ బిడ్డల చిన్ని కుర్ర చిన్ని కుర్రలను చంపితివి, ఇకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నొస్సింపక విసిరో ఇది ధీరమే, నాసరసం జనించి నేను చంపేడు వీరుడు ఒక్క దశ సత్కృతి నందడు వాడు దుర్మతి. పరమాత్మ యొక్క గొప్పదనం చూడండి, పుట్టకముందు చెప్పాడు, పుట్టిన తరువాత చెప్పాడు, పుట్టకముందే చెప్పాడు 8వ గర్భమని, పుట్టిన తర్వాత కూడా మళ్ళీ రహస్యాన్ని రహస్యంగా ఉంచలేదు స్వామి, మళ్ళీ సవాలు విసిరాడు కంసుడికి. ఇప్పుడు కంసుడు చూడండి ఎంత తెలివి తక్కువ వాడో, ఇంత బాదరబందీ ఏర్పాటు చేసి ఒక కారాగార గృహాన్ని ఏర్పాటు చేసి ఎక్కడో కాదు తలుపులు పెట్టి తాళాలు పెట్టి తన వాళ్ళని సైనికులుగా పెట్టి కాపలా వాళ్ళగా పెట్టి నీళ్ళాడగానే చెప్పండి వచ్చి చంపేస్తానని తనదైనటువంటి పరిధిలోనే తను రక్షణ చేసుకోలేకపోయినటువంటి పిల్లాన్ని బయటికి వెళ్ళిన తర్వాత చంపుతాననుకోవడం ఎంత వెర్రితనం చెప్పండి. వాడు వాడింట్లోనే ఏమీ చేయలేకపోయాడు. ఏమండి, మధురా నగరం అతడిది, సైనికులు అతడి వాళ్ళు, తాళాలు తను తెచ్చినవే, సైన్యము తన వాళ్లే, ఉన్నది తన కారాగారంలోనే, తన నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిన వాడిని ఇంకో వాడు ఎవడ పట్టుకోవడం సాధ్యమవుతుంది చెప్పండి, అప్పటికీ నేను చంపగలను కూడా కంసుడు వెళ్ళితాను. పోనీ ఇప్పుడైనా భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని గ్రహించగలిగాడా, మానవుడు దెబ్బలు తింటున్నాడే కానీ కట్టులు కట్టుకోవడం అలవాటైపోయి అసలు దెబ్బకు కారణాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఒకడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ గారు నాకు చర్మ వ్యాధి వచ్చిందండి మందులు రాయండి అన్నాడు. వెంటనే డాక్టర్ గారు మందులు రాసి, మరి ఒక నెల తర్వాత కనపడు అన్నాడట. ఏమండి చర్మ వ్యాధి తగ్గుతుందా అన్నాడట. చర్మ వ్యాధి తగ్గదు కానీ గోళ్ళు పెరుగుతాయి అన్నాడట. గోళ్ళు పెరుగుతాయి హాయిగా కోక్కోవచ్చు, చర్మ వ్యాధి అయితే తగ్గదు అన్నాడట డాక్టర్ గారు. అలాగే దెబ్బ మీద దెబ్బ తగులుతున్న కారణాన్ని వెతుక్కోకుండా ఈ దెబ్బకు కారణం ఏంటి అని చూడాలే కానీ ఎప్పుడూ కూడా వెనక పరమాత్మని దర్శించకుండా తన మీద, తన దేహం మీద, తన శౌర్యం మీద, తన బలం మీద, తన ధనం మీద, తన జనం మీద. కంసుడికున్న బలమంతా ఇదే, కానీ పరమాత్మ ఈ ధనానికి, ఈ జనానికి, ఈ బలానికి లొంగేవాడు కాదు. వాస్తవానికి చెప్పాలంటే ఈ ధనానికి, జనానికి, బలానికి కూడా కారణం వాడే. వాడున్నంతవరకే ధనం, వాడున్నంతవరకే జనం, వాడున్నంతవరకే గర్వాలు ఇవన్నీ కూడా. అతను పక్కకు తప్పుకుపోయిన తర్వాత నీ ధనము పనిచేయదు, జనము పనిచేయదు, బలము పనిచేయదు. ఇవన్నీ కారణం ఆయనే.
కానీ ఆయన్ని గుర్తించక ఎంత జ్ఞానంలో పడిపోయాడో చూడండి కంసుడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు పరమాత్మ,
ఇంత అవకాశం ఇచ్చి మరి చల్లగా పోయి రేపలలో కూర్చున్నాడు కదండి. ఇప్పుడు రహస్యం చెప్పకపోతే ఏమైంది కంసుడికి? చెప్పాలి. ఎందుకని?
పరమాత్మ దగ్గర రహస్యం లేదు కనుక. పరమాత్మ ఒకవేళ రహస్యం చెప్పినా తెలుసుకోగలిగిన జ్ఞానం వాడికి లేదు కనుక.
అందుకనే ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉత్తమయానగ.
ఇది చాలా గుహ్యము, రహస్యము. రహస్యమని ఇలా పట్టించుక ఎందుకు విడుదల చేశాడండి కృష్ణయ్య భగవద్గీత రూపంలో? అంటే అర్జున నేను చెప్తున్నాను కానీ ఇది అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో వాడికి మాత్రమే ఇది అర్థమవుతుంది, మిగిలిన వాడికి వాడు తలక్రిందులుగా తపచేసిన అర్థంగా.
ఇది గుహ్యమే.
బడిగిపోయినటువంటి వాడికి ఏబిసిడీలు ఏమర్థమవుతాయండి?
ఏమండి బస్సుల మీద పేర్లు ఉంటాయి,
ఆ పేర్లను తెలుసుకోవాలంటే అక్కడ అక్షరాలు కాదండి కారణం, వీడి లోపల జ్ఞానం కారణం.
వీడికి జ్ఞానం ఉంటేనే అక్షరం తెలుస్తుంది, ఏ వైపు గెడుతుందో తెలుస్తుంది.
అలాగని అక్షరం దానివాడు ఆ బస్ స్టాండ్ చుట్టూ తిరిగినా వాడికి ప్రయోజనం లేదు.
అలాగే ఇక్కడ కూడా రహస్యం తెలియనటువంటి వాడు మనం ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని పారాయణాలు చేసినా రహస్యం అనేది ఎవరి అనుగ్రహం చేత తెలుస్తుంది? ఆయన అనుగ్రహం చేతనే.
ఆ రహస్యాలన్నీ ఎవరి ద్వారా విడుదలవుతాయి, ఎవరి ద్వారా తేలికగా తెలియబడతాయి? ఆయన అనుగ్రహం ఉంటేనే.
ఆయన అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ మనం గుర్తించగలుగుతాం. అందుకని స్వామి ఇక్కడ రహస్యం ఏది చేయలేదు.
కంసుడితో ఆయన పుట్టకముందు చెప్పాడు,
పుట్టి కూడా చెప్తున్నాడు. ఎవరి చేత చెప్పిస్తున్నాడు? యోగమాయ చేత.
ఆవిడే చెప్తుంది, నా సరసం జనించి నిన్ను చంపేడు వీరుడు ఒక్క దశన్ శత్రుతునుందడు వాడు దుర్మతి.
దుర్మతి అని పిలిచిందని
అంటే దుష్టమైన పనులకి తొందరగా చెవి పెట్టేవాడు,
దుష్టమైన పనులకి తొందరగా రియాక్ట్ అయ్యేవాడండి.
కొన్ని కొందరు ఉంటారండి మంచి పనులకు రియాక్ట్ గారు,
ఏదైనా చేయకూడని పని చెప్పామనుకోండి ఇంత పనే ఇప్పుడే చేసేస్తాను చూడండి అంటే.
అందుకని దుర్మతి అంటే అర్థం ఏమిటంటే
ఇక్కడ మంచికి మతి పెట్టాడు, మంచి పనుల వైపుకి అంత త్వరగా వాడు వెళ్ళలేడు. కానీ ఏదైనా చెడ్డ కార్యం చేయాలంటే మాత్రం నేనున్నాను ముందుకెడతాడన్నమాట. అలాంటి వాడు వీడు.
అందుకని అక్కడ అమ్మ చెప్పేసింది, ఇదిగో ఇలాంటి గతిని నువ్వు పొందుదవగాక. ఇలా బెదిరించి ఆవిడ అదృశ్యమైపోయిన తర్వాత ఆవిడ చక్కగా ఆయా పేర్లతో ఆరాధ్య దేవతగా ఇప్పటికీ వెలుగొందుతూ అందరి చేత పూజలు అందుకుంటోంది.
ఈ యోగమా ఎప్పుడైతే పలికిందో ఈ కంసుడి చెవిలో బాణాల్లాగా ఆ మాటలు అతని బాధ పెట్టాయి. గుణిత్తిపడి బెదురు కలిగి వెంటనే తన దేవకీ వసుదేవులు ఇద్దరినీ పిలిపించి దగ్గరికి తీసుకొని ఆదరించి గౌరవించి వాడితో ఇలా మాట్లాడుతున్నాడు. ఇది ఏమి వైరాగ్యము అంటే పురాణ వైరాగ్యంలాగా అప్పటికప్పుడు విన్నందువల్ల కలిగేటువంటి వైరాగ్యం. ఈ వైరాగ్యం పనిచేయదండి.
కంసుడికి కూడా వైరాగ్యం వచ్చింది.
కంసుడికి వైరాగ్యం వస్తే తెల్లవారి సాంగత్యం ఎవరితో చేశాడు?
పరీక్షిణ్ మహారాజులో వైరాగ్యం వచ్చింది. తెల్లవారి ఎవరితో సాంగత్యం చేశాడు?
పరీక్షిణ్ మహారాజుకు వైరాగ్యం వస్తే శుకుడితో చేశాడు. కంసుడికి వైరాగ్యం వస్తే తెల్లవారిన తర్వాత పోతన్న పిలుస్తాడు.
ఇదండి కంస వైరాగ్యానికి పరీక్షిణ్ మహారాజు వైరాగ్యానికి తేడా ఉందన్నమాట.
మనం కూడా ఏం చేస్తామంటే ఏదో కొద్దిపాటి బాధ కలగానే
ఇక రేపటి నుంచి నేను నా భగవతత్వాన్ని విచారణ చేస్తాను, భగవంతుణ్ణి పట్టుకుంటాను అని కొన్ని మనస్సులో భావనలు కలుగుతాయి. తెల్లవారేటప్పటికి మళ్ళీ యథాప్రకారమే చేసిన కార్యమే చేస్తాం, తిన్నన్నమే తింటాం, కడిగిన చోటునే కడుగుతాం, ఇదే మన పని.
కానీ యథార్థంగా తెలుసుకోవాలంటే ఒక్కసారి వైరాగ్యం కలగ్గాని ఇక మళ్ళీ ఇంకొక విషయం చొరబడడానికి తావివ్వకూడదు, అలా ముందుకెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మనలో విచారణ కలిగిందో ఆలోచన కలిగిందో ఇంకో దానికి తావిచ్చామనుకోండి అది ఇంకెన్నో తెచ్చిపెడుతుంది. అందువల్ల మళ్ళా తావివ్వకూడదు, మళ్ళీ పరమాత్మ వైపుకు మళ్ళించడానికి మన ప్రయత్నం మనం చేయాల్సిందే. ఈయనేమంటున్నాడు ఇక్కడ, పాపుడ బాలఘాతకుడ బంధు విరక్తుడ దుష్టచిత్తుడ కోపనుడ జరన్మృతుడ క్రూరుడ బ్రాహ్మణ హంత భంగి నీ పాపల చంపితిన్ బయలు పల్కుల నమ్మితి సాధులారా నా పాపములుగ్గడింపగా కృపాపరులై కనరే శమింపరే. ఇక్కడ చూడండి కంసుడు ఏమంటున్నాడో,
పాపుడ వాడి కొన్ని చెప్పుకుంటున్నాడు తానెంత స్థితిలో ఉన్నాడో ఎలా అంటున్నాడో చూడండి.
నేను ఘాతకుణ్ణి పసిపిల్లల్ని చంపిన మహాపాతకుణ్ణి బంధువులపై కత్తి కట్టిన దుష్టమైన మనస్సు కలిగిన వాణ్ణి, క్రోధం నా కళ్ళు కప్పేసింది, నేను బ్రతికుండి చచ్చిన వాడితో సమానం, జీవన్ముతుడా.
బ్రతికుండి కూడా చచ్చిన వాడితో సమానం. బ్రహ్మహత్య చేసినటువంటి వాడిలాగా మీ పాపను చంపాను, ఎవరో చెప్పారో తెలియకుండా విన్న మాటను నమ్మి ఇంత పాపం చేశాను, దయామయులారా మీ దయాస్వభావంతో నా పాపాన్ని లెక్కించకుండా నన్ను కరుణించి శాంతింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇది ఎలా ఉంటుందంటే, రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, పళ్ళు ఊడిపోయిన పులి అన్నదట, రేపటి నుంచి మాంసం మానేస్తున్నాను అన్నదట. పళ్ళు ఊడిపోయాయి ఆల్రెడీ, ఆ ఊడిపోయింది తింటే ఎంత తిరగబోతాయి అంట. పళ్ళు గట్టిగా ఉన్నప్పుడు మానేస్తానని ప్రతిజ్ఞ పడితే కొన్ని జీవులు బ్రతుకుండే, పళ్ళున్నప్పుడేమో పనికి మాలవన్నీ తినేసి పళ్ళు ఊడిపోయిన తర్వాత రేపటి నుంచి నేను సాత్విక భోజనం చేస్తానంటే అది ఎవరిని ఉద్ధరించడానికి. అందుకే అన్నీ బలంగా ఉన్నప్పుడే కొన్ని కొన్ని వదిలేయాలి. ఇంద్రియాలు బాగా పరిగెత్తేటప్పుడే కళ్ళెం వేయగలగాలి. అంతేగాని పారినంతసేపు ఇంద్రియాలు బయటకు పంపించేసి రేపటి నుంచి నేను లోపలికి రాకుంటానంటే ఇప్పుడు అది నీకు ఎదురు తిరుగుతాయి. ఇప్పటిదాకా అలవాటు చేసావు కదా, అలవాటు చేసింది ఎందుకు ఊరుకుంటాయి? అప్పుడు నీ మీదే తిరగబడతాయి. ఎరా నువ్వే కదా పని అలవాటు చేసావు కాబట్టి నేను చేసి తీరతాను, ఎప్పుడు నీకేదో సాధుభావం కలిగినంత మాత్రం నేనెందుకు మానుకుంటాను అని ఇంద్రియాలు ఏం చేస్తాయి, అలవాటు ప్రకారంగా పరిగెడతాయి. కాబట్టి ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు అనేటువంటిది కళ్ళెం, సారథి అనేటువంటి వాడు బుద్ధి. కాబట్టి ఎవడైతే బుద్ధితో మనస్సు అనేటువంటి పగ్గాలు చేతపట్టి ఎవరైతే ఇంద్రియాలనే గుర్రాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకుంటాడో వాడే నిజమైనటువంటి సాధకుడు. కాబట్టి బుద్ధి సరైనది కాదు కాలేకపోయింది అనుకోండి, పగ్గాలు పట్టలేదు, ఇంద్రియాలనే గుర్రాన్ని అదుపు చేయలేదు. కాబట్టి ఇక్కడ కూర్చోవలసింది ఎవరు, బుద్ధి. బుద్ధి సారథి, బుద్ధిని సారథి బుద్ధి అని మనకు పెద్దలు చెప్పారు. బుద్ధిని సారథి స్థానంలో కూర్చోబెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, మన సొంత నిర్ణయాలు అక్కడ పెడుతున్నాం. ఏ ఆ బుద్ధి ఏ వైపున ప్రచోదనం కావాలో కూడా చెప్పాడు పోతనామాచ్యుల వారు ప్రహ్లాదుడి ముఖస్థుగా. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అన్నాడు. పురుషోత్తముడి బుద్ధిని కూర్చోబెట్టాలి సారథిగా, జీవ బుద్ధిని కూర్చోబెట్టకూడదు. అక్కడ స్త్రీ బుద్ధి ప్రళయాంతక అంటారు. స్త్రీ బుద్ధి అంటే సకార తకార రకారాలు మూడు కలిస్తే స్త్రీ, సత్వగుణం రజోగుణం తమోగుణం, ఈ మూడు గుణాలతో మిలితమైనటువంటి బుద్ధిని కనుక సారథిగా కూర్చోబెడితే, నావాడొస్తేనేమో సత్వగుణం అంటావు, వేరే వాడిని చూస్తే రజోగుణం అంటావు, నీకంటే పడని వాడు వస్తే తమోగుణాన్ని చూపిస్తావు. ఇదే కదా మన లక్షణం. మన వాడు అనుకుంటే ఏం చేస్తానండి, లోపల ఉన్నవి కూడా బయటికి తెచ్చి పెడతాం. మన వాడు కాదనుకోండి ఉన్నదే దాచిపెట్టుకుంటాం, ఉన్నదాన్ని దాచిపెట్టుకొని ఇదిగో ఉన్నది ఇదే అంటారు. ఇక అసలు అంతకంటే కూడా కోపిష్టివాడు, తమోగుణం బాగా బలంగా ఉందనుకోండి కనీసం అతను ఆహ్వానించను కూడా ఆహ్వానించం. ఈ లక్షణాలు మనలో ఉంటాయి. ఈ మూడు ఉండడానికి కారణం ఏంటి, సత్వరజస్తమోగుణాలు. ఈ మూడే ప్రళయానికి కారణం. ఇదే ప్రళయాంతక మహాత్ములు మనకు అందించినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఆయన, ఇంత వాడు కంసుడు, ఆ కంసుడు ఏం చేస్తున్నాడండి, చేసిన తప్పులన్నీ చెప్తున్నాడు కానీ పశ్చాత్తాపం కలిగినప్పుడు కదా అది నిజమైనటువంటి త్రోవ అవుతుంది. ఇక్కడ ఇన్ని చెప్తున్నాడు వాళ్ళతో, అయ్యో ఇంత పాపం చేశాను మీరు నన్ను క్షమించండి, పైగా నేను మీ పాపాన్ని చంపానడము నిమిత్త కారణం అన్నాడు. ఏదో కారణం లేకపోతే కార్యం జరగదండి, ఒక కారణం లేకపోతే కార్యం జరగదు. ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి, కారణం ఉంది కాబట్టే మన గురుదేవులు ఒక కారణం చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ కార్యం జరుగుతోంది. కారణం లేకుండా కార్యం జరిగితే అది ఎవరు అంగీకరించరు. అలాగే ఇక్కడ కూడా మీ పిల్లలు నా చేతిలో చనిపోయారంటే ఏదో కారణం ఉంది, భగవంతుడు నిర్ణయం చేశాడు. ఏది, మీ పిల్లలు నా చేతిలో మరణించాలని ఒక కార్యం చేశాడు, అది ఆయన నిర్ణయం, ఆయన ప్రకారంగా జరిగింది తప్ప నేను కారణం కాదు అన్నాడు. మరి ఇదే నీకు అన్వయించుకోవచ్చు కదా కంస, ఏది కంసుడు వైరాగ్యపూర్వకంగా చెప్పాడో ఇది సత్యమే. ఇప్పుడు వారి చేతిలో మరణించాలనున్న నిమిత్త మాత్రం భవ సవ్య సాక్ష్యని చెప్పాడు కదా స్వామివారు. మరి అలాగే ఈ ఇదే భావన నీలో కలిగితే నిజమే, ఆ దేవకీదేవిలో ఆ 8వ అబ్బాయి చేతిలో నాకు మరణం ఉంది కాబోలు, ఇది జరగవలసింది, ఎలాగో జరిగి తీరుతుంది, అందుకని నేను మిన్నకుండే పోతుంది కదా, ఆ పిల్లాడి చేతిలో మరణిస్తే పోతుంది కదా అని ఎందుకు మిన్నకుండే లేకపోయావు అంటే, నీ దాకా వస్తేనేమో ఒక వైరాగ్యం, ఇంకొకళ్ళ దాకా వస్తేనేమో ఇంకొక పని చేస్తావు, ఇది ఎలా పొసుగుతుంది. దీన్ని ఏమన్నారంటే అనుకూల వైరాగ్యం అన్నారండి. అనుకూల వైరాగ్యం వేరు, అనుష్ఠాన వైరాగ్యం వేరు, ఆచరణ వైరాగ్యం వేరు. ఇది అనుకూల వైరాగ్యం. అనుకూలం అంటే అర్థమేమిటి, పరిస్థితులకు ప్రభావంతో వైరాగ్యం మారుతూ ఉంటుంది. ఒక యజమాని ఉన్నాడండి,
ఆ యజమాని మంచి ఎద్దుల్ని మేపి వ్యవసాయం చేయిస్తూ ఊళ్ళో మంచి పేరు గడించాడు. ఈయనకి ఆ ఎద్దుల్ని చూసుకోవడానికి ఒక పాలేరు వారు అవసరమయ్యారు. ఆ పాలేరుకు ఒక వ్యక్తి కుదిరాడు. ఆ అబ్బాయిని అక్కడ పెట్టి, అబ్బాయి ఈ ఎద్దుల సంరక్షణ వచ్చేయి, ఎక్కడైనా ఎవరైనా పొలం దున్నమని చెప్తే ఉదయాన్నే వెళ్ళిపో, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను, నా ఎద్దుల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని పనప్ప చెప్పాడు. కాలంలో ఈ యజమాని పనిచేస్తూ కొంత డబ్బుని ఈయన కూడగట్టుకొని ఆయన ఒక ఎద్దును కొనుక్కున్నాడు. ఎవరు ఈయన కూడా, ఎవరైతే పాలేరు ఉన్నాడో ఆ పాలేరు కూడా ఒక ఎద్దును కొనుక్కొని, ఈయన మరి మేత ఫ్రీ కదండి, యజమాని పొలం ఉంది కదా, ఆ పొలంలో ఈ ఎద్దులతో పాటే అది కూడా మేస్తుంది కాబట్టి మేత ఖర్చు లేదు, తౌడు ఉంటే నీళ్లు పెట్టేసి ఆ ఎద్దులకు పెట్టింది ఈయన పశువు కూడా పెట్టుకుంటాడు, అందుకని ఈ తౌడు ఖర్చు కూడా లేదు కాబట్టి నాకు కాస్త అనుకూలంగా ఉంటుంది కదా అని ఈయన ఎద్దును కొనుక్కొని వీళ్ళకి వేసినట్టే మేత వేస్తున్నాడు, నీళ్లు తాపుతున్నాడు. కాలంలో ఇది కూడా పెరిగి పెద్దయింది. ఓ రోజున యజమాని ఎద్దుల్ని విప్పాడు, మేతకి తన ఎద్దుని విప్పాడు. అవి పశువులు కదండి, వాటిలో వాటికి వైషమ్యం వచ్చేసి పొడుచుకోవడం మొదలైంది. ఈ పాలేరు ఎద్దు ఏం చేసింది, యజమాని ఎద్దును పొడిచిందండి. యజమాని ఎద్దుకు ఆయువు పట్టు మీద తగలడంతో చచ్చిపోయింది. ఇప్పుడు యజమాని ఎద్దు చచ్చిపోయిందని చెప్పాలి పాలేరు, లేకపోతే రేపొద్దు నా ఎద్దు ఏమైంది అంటాడు కదా. అందుకని వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆత్రుతలో ఒక మాట అటు ఇటుగా చేసి చెప్పాడు, యజమాని గారు యజమాని గారు, మీ ఎద్దు నా ఎద్దును పొడిచిందండి, చచ్చిపోయింది అన్నాడు. అంటే పొరపాటు, మీ ఎద్దు నా ఎద్దును పొడిచింది, చచ్చిపోయింది. ఇప్పుడు ఈయన వేదాంతం చెప్తున్నాడు, ఒరే ఎవరి ఎద్దు ఎవరిని పొడిచింది, అది పశువులరా, అవేమైనా మనుషులా, జ్ఞానం కలగడానికి వాటిలో వాటికి తగాదా వచ్చి వైషమ్యంతో పొడుచుకున్నాయి. నీ ఎద్దు నా ఎద్దు చేతిలో నీ ఎద్దు చావాలనుంది, బ్రహ్మదేవుడు రాసి పెట్టాడురా, అందుకే నీ ఎద్దు చచ్చింది, దానికి నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు అని వైరాగ్యం మాట్లాడాడు. ఇప్పుడు వాడు నాలుగు పరుచుకున్నాడు, నేను పొరపాటు చెప్పేశానే, ఆయన ఎద్దు నా ఎద్దును పొడవడం కాదు కదా జరిగింది, నా ఎద్దు ఆయన ఎద్దును పొడిచింది. వెంటనే వీడు నాలుగు కొరికేసుకొని, అయ్యో యజమాని గారి పొరపాటు జరిగింది, నేను చెప్పడంలో కాస్త అటు తిటు చేశాను, నా ఎద్దే నీ ఎద్దును పొడిచింది, చచ్చిపోయి. ఇప్పుడు ఈయన అన్నాడు, ఒరే నీ ఎద్దుతో పాటు నా ఎద్దుని కూడా మేపడానికి పంపిస్తే నువ్వు నీ ఎద్దుకు బాగా పురికొల్పి నా ఎద్దు మీదకి దాడికి పంపించి నా ఎద్దును చంపించేసి ఇప్పుడు వచ్చి నా ఎద్దు చచ్చిపోయిందని చెప్తున్నావా, ఆ ఎద్దుకు ఎంత డబ్బు కట్టాలో అంత డబ్బు కడితేనే పరిష్కారం అవుతుంది తగు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఎద్దు చనిపోవడం అనేది కామన్, అది ఆయన ఎద్దైనా ఈయన ఎద్దైనా, కానీ ఆ మాటల్లో చూడండి ఎంత తేడా ఉందో. ఆయన ఎద్దు ఈయన ఎద్దును చంపిందంటేనేమో వైరాగ్యం మాట్లాడాడు, ఈయన ఎద్దు ఆయన ఎద్దును చంపిందంటేనేమో రాద్ధాంతం చేశాడు. దీన్ని ఏమన్నారు, అనుకూల వేదాంతం అన్నారు. అనుకూల వేదాంతం అంటే అర్థం ఏంటి, జరిగిన సంఘటన తనకు అనుకూలంగా మలుచుకోవడం. ఇప్పుడు కంసుడిది కూడా ఏ వేదాంతం, అనుకూల వేదాంతం. అనుష్ఠాన వేదాంతం ఎట్లా ఉంటుంది, అనుష్ఠాన వేదాంతం ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితులకు అనుగుణంగా మారేది కాదు, అనుష్ఠాన వైరాగ్యం మారేది కాదు. ఇది అనుకూల వేదాంతం కనుక దీనికి మార్పు ఉంటుంది. కంసుడిది అనుకూల వేదాంతం, అనుకూల వైరాగ్యం. ఇప్పుడు వీడేమంటున్నాడు, అయ్యయ్యో బాబా నీ బిడ్డలను నేను చంపడానికి నేను కాదు బాబా కారణం, వాళ్ళు ఏదో పూర్వజన్మలో కర్మ చేసి ఉంటారు బాబా, నా చేతిలో చావాల్సిన కర్మ చేసి ఉంటారేమో, నా చేతిలో చచ్చిపోయారు, కానీ ఈ కార్యానికి కారణం వెనకాతల మన ఇద్దరం ఊహించలేదు. కారణం ఊహించకుండా కార్యం జరిగిపోయింది, ఆ కార్యానికి కారణం నేరుగా కనబడుతున్నానే కానీ వాళ్ళ పూర్వకర్మ ఫలం కారణం బాబా అని వీడు అనుకూల వేదాంతాన్ని మాట్లాడాడు. ఏమంటే వేదాంతం అనుకూలంగా ఉన్నా అనుష్ఠానంగా చెప్పినా మహాత్ములైన వాళ్ళు ఏకదృష్టితోనే చూస్తారు, అది మహాత్ములకు ఉండేటువంటి లక్షణం అండి. వాళ్ళు ఆ వేదాంతానికి వైరాగ్యానికి మనస్సు పులకరించిపోతుంది వారికి, ఎందుకంటే ఉన్న సత్యం అది గనక, అది ఎవరి ముఖస్తుగా వచ్చినా సత్యం సత్యమే గనక. అందుకని ఇక్కడ వసుదేవుడు అంటున్నాడు, బాబా నీ వచనము నిక్కము సుమ్మి ప్రాణులు గత జ్ఞానులై నీవేదనుచును లోపమోహమదవి నిర్మీత్రతమోద శోకావేశంబుల నొండోరు పోడుతు రేఖాకారుడై సర్వరూపావిష్ణుండగు ఈశ్వరుని తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. జరిగినటువంటి కార్యానికి వ్యక్తుల్ని చూస్తున్నాడే కానీ ఈశ్వరుని చూడడం లేదండి, అదే దోషం. దీనికి మహాత్ములు చిన్న ఉపమానం ఏం చెప్పారంటే, ఒకడు పోతూ పోతూ రాయి తీసుకొని కుక్కను కొట్టాడండి, దారిలో వెళుతూ వెళుతూ ఒక రాయి తీసుకొని కుక్కను కొట్టాడు. ఇప్పుడు కుక్క రాయిని చూసి మరుగుతుందా, వేసిన వాడిని చూసి మరుగుతుందా, ఎవడిని చూసి మరుగుతుందండి, వేసిన వాడిని చూసి మరుగుతుందా రాయిని చూసి మరుగుతుందా, వేసిన వాడినే చూసి మరుగుతుందే కానీ రాయిని కరవడానికి వెళ్ళదండి కుక్క. అలాగే మానవుడు కూడా కర్మను అనుభవిస్తున్నాడంటే కారణం విసిరిన వాడు దేవుడు, అనుభవించేలా చేసిన వాడు దేవుడు. ఆయన వైపు చూసి మొరగలిగితే అది జ్ఞానమే. మనం ఏం చేస్తున్నామంటే రాయి వెంట పడుతున్నామని. మనం రాయిని చూసి మొరుగుతున్నామే కానీ వేసిన వాడిని చూసి మొరగడల. కుక్కకున్న జ్ఞానం కూడా మనకు లేదండి. ఇంకా చెప్పాలి, ఒకేమో విసిరిన వాడిని చూసి మరుగుతోంది, మనమేమో రాయిని చూసి కరవడానికి పెడుతున్నాం. రాయి కారణం కదా, రాయి కారణం కదా. అలాగే వ్యక్తులు కూడా అలాగే ఉంటారు మన సమాజంలో. మనం చేసినటువంటి కర్మ అనుభవించాల్సి వస్తే వాళ్ళే వ్యక్తుల రూపంలో మనకు తారసిల్లుతూ ఉంటారు. మనం ఏం చేస్తున్నామంటే వ్యక్తుల్ని పట్టుకుంటున్నాం. ఇదిగో నా ఎదుగుదలకు ఫలానా వాడు ఆటంకపరిచాడు, ఫలానా వాడు నన్ను ఇలా మాట అన్నాడు. ఆ మాటలకు నీ ఎదుగుదలకు అడ్డపడింది వాడు కాదు, నువ్వు గతంలో చేసిన కర్మ. ఈ కర్మని ఇచ్చేవారెవరండి? భగవంతుడు. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? పరమాత్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి. కానీ వేసిన వాడిని మీరు మొరపెట్టుకోవడం కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చిన పదార్థాన్ని చూస్తున్నామే కానీ ఇచ్చిన వాడిని మర్చిపోతున్నాం. దీన్ని రామకృష్ణానంద స్వామి వారు ఏం చెప్పారంటే, ముక్కెరిని పొగుడుతున్నాడు, ముక్కిచ్చిన భగవంతుడిని మర్చిపోతున్నాడు అన్నాడు. ఆయన ముక్కెరిని పొగుడుతున్నాడు, ముక్కు పొడక చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ చేయించావు, రాయి భలే ఉంది, ఎక్కడ చేయించావు, మన భీమవరం లేదు, ఇలాంటి ముక్కు పొడకలు దొరకడం లేదు, ఓహో మీ మద్రాసులో మీ వాళ్ళు ఉంటే అక్కడ చేయించావా. ఇప్పుడు ముక్కెరిని ఎంత పొగుడుతున్నావండి? ఆ ముక్కిచ్చిన దేవుడో ఓ రాజుగారు ముక్కెరి తయారు చేయించారు, రాణిగారు ముక్కెరి తయారు చేయిస్తే ఆ ముక్కెరిని చూడడానికి జనం వస్తున్నారు. ఇప్పుడు ఈ రాజుగారు ఏం చేశారు? దానికి టిక్కెట్ పెట్టాడు. మా ముగ్గు రాజు రాణిగారు ముక్కెరి చూడాలంటే 5 వరహాలు కట్టాలి. వాళ్ళు అనుకున్నారు 5 వరహాలు కట్టి ముక్కెరిని చూడడానికి వస్తున్నారు. వచ్చేటప్పటికీ ముక్కెరి డబ్బులు వచ్చేసాయండి. విరాళాల రూపంలో ఈ 5 వరహాలు పెట్టాడు కదా, ఆ రూపంలో ముక్కెరి డబ్బులు వచ్చేసాయి. ఈ ముక్కెరి డబ్బులు వచ్చేటప్పటికీ ఆ ముక్కెరి చేసిన వాడికి సన్మానం చేయాలనుకున్నాడు. ఆ ముక్కెరి చేసిన వాడిని తీసుకొచ్చి గజారోహణం సన్మానం చేస్తున్నాడు. ఆయన ఆ గజం ఎక్కి నవ్వుతూ ఉన్నాడు. రాజుగారు అన్నారు, ఏమయ్యా ఎందుకు నవ్వుతున్నావంటే ఆయన అన్నాడు, ఏమండి భగవంతుడు అంత ముక్కు ఆ ముక్కె ఇవ్వకపోతే ఆ ముక్కెరి చేసే భాగ్యం నాకెక్కడిది, ఒకవేళ ఆ ముక్కే లేకపోతే చేసేవాడిని నేనున్న మీ ఆవిడ ఎక్కడ పెట్టుకుంటుంది? ఆ ముక్కే లేకపోతే ముక్కెరి ఎక్కడ పెట్టుకుంటుందండి? మీరేం చేస్తున్నారు? ఇచ్చిన వాడిని మర్చిపోయి వస్తువు చూస్తున్నారు. కాబట్టి ముక్కెరిని పొగుడుతున్నారు, ముక్కిచ్చిన వాడిని మర్చిపోతున్నారు. మనం చేసేది కూడా అదే. మన అజ్ఞానానికి కారణం అదే. ఇచ్చిన వాడిని మర్చిపోతున్నాం, వచ్చిన వస్తువును చూస్తున్నాం. వచ్చిన వస్తువు మైకంలో పడి ఆ ఇచ్చిన వాడు ఎవడో మరుస్తున్నాం. ఇచ్చిన వాడిని మరవడమే అవిద్య. అవిద్య అజ్ఞానం. అవిద్య అజ్ఞానం అంటే ఇచ్చిన వాడిని మర్చిపోవడం. ఎవరు మనకు ఉన్నతికి కారణమై ఉన్నారో, ఎవరు మనకి ఇది ఇస్తున్నారో ఆయన మర్చిపోతున్నాం. అందుకని ఇక్కడ చక్కగా ఈయన చెప్తున్నాడు, బాబా నువ్వు చెప్పిన మాట నిజమే సుమా. ఎవండి కంసుడి వైరాగ్యం నిజమా కాదా పక్కన పెట్టండి. కంసుడి మాట నిజమా కాదా? నిజమే. వసుదేవుడు కూడా ఒప్పుకున్నాడు, నీ మాట నిక్కము సుమ్మి, నువ్వు చెప్పిన మాట నిజమే. ప్రాణులందరూ అహంకారం వలన జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు అన్నాడండి. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు సరే. ప్రాణులు జ్ఞానాన్ని మర్చిపోవడానికి కారణం ఏంటంటే అహంకారం. అహం అంటే నేను, మమత్వం అంటే నాది. ఈ రెండే మానవుడి పతనానికి కారణం, అహంకారము మమకారం. ఈ రెండు లక్షణాలు ఎలా ఉంటాయండి అంటే అహంకారమేమో నేను అని వేస్తోంది, మమకారమేమో నాది అని దగ్గర చేస్తోంది. మమత్వం కలిగిన వాడేమో హిరణ్యాక్షుడు, అహంకారం కలిగిన వాడు హిరణ్యకశ్యపుడు. ఈ రెండింటినీ చంపడానికే భగవంతునికి 2 అవతారాలు అవసరమైనాయి. మన రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు ఇద్దరిని చంపడానికి 2 అవతారాలు అవసరమైనవి. ఎందుకని? ఒకడేమో మొత్తం నాకే చెందాలి, అందుకే భూమిని అంతా చాపగా చుట్టి సముద్రంలో పడేశాడు వాడు తీసుకెళ్ళి. మొత్తం నాకే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు, మొత్తం నాకే కావాలి. ఇదేమిటండి? ఇది దేనికి గుర్తు? మమకారం. నాది నాది నాది. ఇది హిరణ్యాక్షుడు. రెండవ వాడెవడు? హిరణ్యకశ్యపుడు. నేను నేను. ఎవడు నారాయణుడు? నారాయణుడు లేడు, ఉన్నది నేనే. హిరణ్యకశ్యపాయన మహా, చెప్పండి నా మహామంత్రం. ఇది వాడి యొక్క అహంకారం. అహంకారం అంటే అర్థమేంటి? నేను నేను నేను. ఈ నేను చంపడానికి నరసింహుడు వచ్చాడు, మమత్వాన్ని చంపడానికి వరాహావతారం వచ్చింది. అంటే ఈ 2 అవతారాలు ధరించాడండి స్వామి. రెండిని చంపడానికి స్వామి ఏమన్నారంటే, భగవంతుడు అంతటి వాడికి అహంకారం మమకారాలు తరపున చంపాలంటే 2 అవతారాలు అవసరమైనవి. మనం 8 అవతారాలు ఎత్తితే ఈ 2 దస్తాయి అన్నాడు ఆయన. మనం 8 అవతారాలు ఎత్తారు, 8 అవతారాలు ఎత్తితే ఈ 2 దస్తాయి. అహంకారం మమకారం ఈ రెండు చావడానికి ఎన్ని అవతారాలు ఉంటాయి? ఈ రెండింటినీ తొలగించగలిగేది ఏమిటి? జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానాన్ని అందించేది ఆచార్యుడే, గురు సన్నిధే, గురుతత్వమే, గురు బోధే. దీని ద్వారానే అహంకార మమకారాలు రెండూ కూడా నాశనమైపోతాయి. అందుకని బావా నీ వచనంబు నిక్కంబు సుమ్మి, నువ్వు చెప్పిన మాట సత్యమే. అయితే జ్ఞానము కనుమరుగైపోవడానికి కారణం ఏంటంటే అహంకారమే. ఈ అహంకారం వల్లనే చాలా వస్తాయండి. అహంకారం వస్తూ వస్తూ ఒక్కటి రాదండి. ఏమంటే మన వాళ్ళు అంటారు కదా, జలుబు అనేది వచ్చిందంటే అది 100 రోగాలు పెట్టు అంటారు. ఎందుకంటే ఆ ఒక్కటి వచ్చిందంటే అన్నీ వస్తాయి. తలనొప్పి వస్తుంది, దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తాయి, జ్వరం వస్తుంది. ఒక్కటి వస్తే అందుకే పడిశము 10 రోగాలు పెట్టు అని ఒక పేరు. అలాగే ఇక్కడ కూడా అహంకారం ఒకటి వస్తే ఊరికే రాదండి, అది ఒక్కదాన్ని వెంటేసుకురాదు. దేన్ని తీసుకొస్తుంది? లోభం, మోహం, మదం, భయం, శత్రుత్వం, ఇష్టం, దుఃఖం, ఆవేశం, ఇవన్నీ రావడానికి కారణం ఒక్క అహంకారమే. ఈ అహంకారం వస్తూ వస్తూ ఒక్కటి రాదు, ఇంతమంది బంధుగణాన్ని వేసుకొని వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మానవుడిలో చేరిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది? తండ్రిని లెక్క చేయరు, చెల్లిని లెక్క చేయరు. ఎందుకంటే ఈయన ఎన్ని పనులు చేసినాడు? తండ్రిని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశాడు, చెల్లిని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేశాడు, బంధువులు ఎవరెదురు తిరుగుతున్నారో అందరినీ తన వశం చేసుకున్నాడు. అందరినీ బెదిరించో, బ్రతిమాలో, బామాలో, భయపెట్టో, ప్రాణాలు తీసో, ఏదో ఒక విధంగా తన వశం చేసుకున్నాడు. అంతేగాని కంటికి కనబడుతున్న అనేక ఆకారాలతో నిండి ఉన్నటువంటి ఒకే ఒక్క నేను అని పిలవగలిగిన వాడు ఈశ్వరుడొక్కడే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా. శివగారు ఎవరు అంటే నేను అంటాడు ఆయన. పోనీ దిగ్విజయ్ గారు ఎవరంటే నేను అంటాడు ఆయన. శివ గుప్తా గారు ఎవరంటే నేను అనొచ్చు. ఇప్పుడు ఇంతమంది పేర్లు వేరువేరుగా ఉన్నా నేను ఒక్కటే కదా. నేను అని ఆయన అన్నాడు, నేను అని ఈయన అన్నాడు, నేను అని ఇంకొక ఆయన అన్నాడు. అంటే నామవాచకాలుగా మారుతున్నా, పేరు మారుతున్నా కానీ ఆ లోపల సర్వనామంగా ఉన్నవాడు ఎవడు? ఒక్కడే, అది నేను. ఇప్పుడు జీవస్వభావంతో చూసిన వాడు నామాన్ని పట్టుకుంటాడు, బ్రహ్మస్వభావంతో జ్ఞానంతో చూసేవాడు ఈ దేహాలకు అధిష్టానమైన ఉన్నటువంటి నేను అనే శబ్దవాచ్యుడు ఆయనొక్కడే. ఆ సంబద్ధ గోవహ్ని అనిలో ధరణీధరహ, విష్ణు సహస్రనామంలో భగవంతుడు అహహ అని పిలువబడ్డాడు. అహ సంబద్ధ గోవహ్నిహి, నేను అహస్వరూపుణ్ణి అన్నాడు పరమాత్మ. అంటే అర్థం ఏమిటి? నేను శబ్దవాచ్యుణ్ణి, నేను అని పిలువబడేది ఈ పురుషోత్తముడైనటువంటి నారాయణుడే. ఆయనే సర్వజీవులలో ఉండి నేను అనే పదంతో ఆయన బయటకు వినబడుతున్నాడు. ఇప్పుడు జ్ఞాని ఏం చేస్తాడు? నేను ఆరాధించే భగవంతుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడు కదా అనుకుంటాడు. అది జ్ఞాని యొక్క లక్షణం. బసవ పురాణంలో చిన్న కథ ఉందండి. బసవుడు కైలాసం వెళ్ళాడు. వెళితే అక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చొని ఉంటే వెంటనే పరమేశ్వరుడు ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, మీరు ఇంతమంది వచ్చారు కదా నా దర్శనానికి, మీలో నిజమైన భక్తులు ఎవరో చెయ్యొద్దండి అన్నాడు. ఏమండి, మనలాంటి వాళ్ళు మాట్లాడితే అందరూ ఎత్తుతారే కానీ ఈశ్వరుడు మాట్లాడితే ఎవడైనా ఎత్తేవాడు ఉన్నాడే అండి? ఎందుకని మన తప్పులని గోడ మీద చూపిస్తాడు మరలా. అబ్బాయి, నువ్వు భక్తుడు కాదు, నువ్వేం చేసావో పలానా రోజు అని గోడ మీద చూపించాడంటే అంతమందిలో పరుగు పోతుంది. ఎత్తి పరాభవం పొందడం కంటే ఎంతకన్నా ఉండడం మీరు అంతే కదండి. ఎత్తామో చచ్చాడు, అందుకని ఎవరు ఎత్తలేదండి చెయ్యి. బసవుడు అక్కడ ఎత్తాడు చెయ్యి. ఎత్తితే అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఏమయ్యా బసవా, ఇంతమంది భక్తుల్లో ఎవరు భక్తుడంటే నువ్వే ఎత్తేవి చెయ్యి, ఏ నువ్వేనా ఒక్కడవేనా భక్తుడివి? ఆయన అన్నాడు, అవునండి నేను ఒక్కడే భక్తుడిని. మరి వీళ్ళందరూ కాదా? కాదండి, వీళ్ళందరూ పరమేశ్వరులు అన్నాడండి ఆయన. వీళ్ళందరూ భక్తులు కాదా అన్నాడు. భక్తులు కాదండి, వీళ్ళందరూ ఎవరు? పరమేశ్వరులే. వాళ్ళందరూ పరమేశ్వరులు అయితే నేను వాడికి దాసుని, కాబట్టి నేను ఒక్కడే భక్తుడిని, వీళ్ళందరూ నువ్వే అన్నాడండి. ఇది కలగడం జ్ఞానం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వ్యక్తులు వేరువేరుగా చూస్తున్నాం. వేరువేరుగా చూస్తున్నాం కాబట్టి అక్కడ మనకు వేరువేరుగా కనబడుతున్నారు. కానీ ఇక్కడ వసుదేవుడు ఎలా చూస్తున్నాడండి? ఇంతమంది వ్యక్తులుగా కనబడుతున్నా బావా, నీ మీద నాకు కోపం లేదు. ఎందుకని? నీలో ఉన్నవాడు కూడా ఆ నేను అని పిలువబడే పరమాత్మే. ఆయనకు నా నమస్కారం. జుట్టు పట్టుకుని లాగిన నీవు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన నీవు, ఇప్పుడు వచ్చావు కదా అని ప్రేమ, అప్పుడు వచ్చావు కదా అని కోపం, ఈ రెండు నాలో లేవు.
ఆ కోపం కలగడానికి కారణం ఆ రోజు నేను చేసిన తప్పేమో, ఈ రోజు నువ్వు ఇలా రావడానికి కారణం ఇది పరమాత్మ యొక్క అనుగ్రహమే, అది ఆయన సంకల్పమే, ఇది ఆయన సంకల్పమే. రెండిని ఒకటిగా చూసిన వాడికి భయం ఎందుకు వస్తుందండి? రెండులో వేరువేరుగా చూసిన వాడికి భయం వస్తుంది కానీ, ఒక్కటిని వేరుగా చూసిన వాడికి భయం వస్తుంది కానీ, రెండు ఒకటే అన్న వాడికి భయం వస్తుందా? గాఢ నిద్రలో లేచి నా నేడం చూసి నేను భయపడ్డానండి, భయపెట్టడానికి రెండో వస్తువు లేదు అక్కడ. కానీ ఏది భయాన్ని సృష్టించింది? నాకంటే ఇంకోటి ఉన్నది అనే భావనే నాకు భయాన్ని కలిగించింది. ఇప్పుడు కాస్త నేను ఆలోచించి, నా రూమ్లో ఎవరు లేరు కదా, నా ఒక్కడికే రూమ్ ఇచ్చారు కదా, ఇది నా నీడై ఉండొచ్చును కదా అని ఎప్పుడైతే నేను ఆలోచన చేశానో, అప్పుడు భయం ఎవరైనా తీసేశారా అండి? ఇప్పుడు ఈ వాచి ఇక్కడ పెట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టినట్టుగా భయాన్ని ఎవరైనా వచ్చి లాగేశారా? ఎవరూ లాగేయరా. మరి ఎప్పుడు పోయింది? ఉన్నది ఒక్కటే అనే సత్యం తెలుసుకున్నప్పుడు భయం పోయింది, రెండవది ముందేమో అనే భయం ఆవరించినప్పుడు దుఃఖం కలిగింది. కాబట్టి ఏది తీసేయడానికి కారణం, ఏది రావడానికి కారణం అంటే మన ఆలోచనే. అలాగే వసుదేవుడు కూడా రెండింటిని ఎప్పుడూ చూడలేదు, ఉన్నది ఒక్కటే. బాబా నువ్వు చెప్పిన మాట సత్యమే, కంటికి కనబడుతున్న అనేక ఆకారాలతో ఇంతమంది కనబడుతున్న ఆ ఉన్న ఒక్కడు నేనే. అందుకే ప్రతి దేవాలయంలో అద్దాల మండపం పెడతారే. మీరు పెద్ద పెద్ద దేవాలయాలు పెడితే అద్దాల మండపాలు ఉంటాయి. అద్దాల మండపాలు అంటే దానిలో ఏముంటుందండి? అద్దాల మండపంలో మధ్యలో ఉయ్యాలు పెడతారండి. ఆ మధ్యలో ఉన్నటువంటి ఉయ్యాల వీళ్ళు చుట్టూ అద్దాలు ఉంటాయి. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఆ ఉయ్యాలను ఒకసారి అలా కదిలిస్తారు. దాని అర్థం ఏంటండి? ఉన్నది మధ్యలో ఉన్న పరమేశ్వరుడు ఒక్కడే, కానీ ఇన్ని అద్దాల్లో కనబడుతున్నటువంటి తాను ఇన్నిగా కనబడుతున్నాడే కానీ ఒక్కటే. ఆ అద్దంలో ఒక ఆయన, ఈ అద్దంలో ఒక ఆయన, 10 అద్దాల్లో 10 మందిగా ఈశ్వరుడు లేడు, ఉన్న ఒక్కడే 10 ఇంటిలో కనబడుతున్నాడు. ఈ సత్యం తెలిసిన వాడు ఏం చేస్తాడు? చక్కగా నమస్కారం చేసి బయటకు వస్తాడు. ఈ సత్యం తెలియని వాడు ఏమనుకుంటాడు? అందులో భలే ఉన్నాడు, ఇందులో భలే ఉన్నాడు, అందులో భలే ఉన్నాడు, ఇలాగ వాడు ఆ వస్తువుని పట్టుకుంటాడే కానీ అందులో ఉన్న సత్యాన్ని గుర్తించలేడు. ఇదే అద్దాల మండపంలో కుక్క వెళ్ళింది అనుకోండి, ఈ అద్దాల మండపంలో కుక్క వెళ్ళింది, పెడితే ఏం చేస్తుంది? ఈ కుక్క అనుకుంటుంది నా చుట్టూ 10 కుక్కలు వచ్చాయనుకుంటుంది. వెంటనే భయంతో ఇది అరుస్తుంది. ఇది అరిస్తే అవి ఊరుకుంటాయా? అవి అంతకంటే పెద్దగా అరుస్తాయి. అమ్మమ్మో, ఇన్ని కుక్కలు నా చుట్టూ చుట్టుముడితే నేనేమైపోవాలి అని ఈ కుక్క అద్దాల మీద దాడి చేస్తుంది. మూతి పగలగొట్టుకుంటుంది, కాళ్ళు విరగొట్టుకుంటుంది, రక్తంతో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కుక్కనే ఎవరైనా కొట్టారా? కొట్టడానికి ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి రక్తం రావడానికి కారణం ఏమిటి? నేను వేరు అది వేరనే భావన, అదే దుఃఖానికి కారణం, అదే రక్తానికి కారణం. అలాగే మానవుడు కూడా ఇగో ఇంతమందిలో పరమేశ్వరుడు ఇన్ని స్వరూపాలుగా భాషిస్తున్నాడనే సత్యం తెలియని వాడికి సంసారమే గతి. కాదు కాదు, ఉన్నది ఒక్కడే అని తెలుసుకున్నవాడికి వాడికి ఆనందమే సుగతి. కాబట్టి వాడి దుర్గతికి, వాడి సుగతికి కారణం వాడి మనస్సే. అతడికి ఎలా కనపడ్డాడు వసుదేవుడికి? ఉన్నదొక్కడే, బాబా నీ వచనము నిక్కంగు సుమి, నువ్వు చెప్పిన మాట సత్యమే. ఈ విధంగా దేవకి వసుదేవుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎలాగో కాలం గడిపేశాడు కంసుడు. చూడండి, తెల్లవారు లేచిన తర్వాత మరలా తన వాళ్ళని పిలిపించుకున్నాడు. ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే, December 31 తాగుబోతులు అంటారట, ఇక మళ్ళీ నేను తాగిన సంవత్సరం దాకా అంటాడు. తెల్లారి డేట్ మారగానే మళ్ళీ వాడు బుద్ధివాడిదే, ఏమన్నా సంవత్సరం దాకా తాగనన్నామంటే నేను మాట మీద నిలబడతాను, December 31 అయిపోయింది, January 1 వచ్చింది, ఇది కొత్త సంవత్సరం, నేనేం చెప్పాను? సంవత్సరం దాకా తాగనన్నాను. 2024 పోయింది, 2025 వచ్చింది, సంవత్సరం అయిందో లేదా అంటాడు వీడు. ఎంతైనా వాళ్ళ వైరాగ్యం వేరుగా ఉంటుంది రెండు మాటలు కూడా మనుషులకి ఎవరికి అందవు. అలాగే రాత్రి మాట్లాడింది ఏమిటి, తెల్లారి చేసింది ఏమిటి? రాత్రి ఎందుకు గొప్ప వైరాగ్యం మాట్లాడాడా? తెల్లారేటప్పటికి మళ్ళీ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు. ఎవరు వాడి మంత్రులు? ఊతన, రలంబాసురుడు, అఘాసురుడు, శగడాసురుడు, తృణావర్తుడు, వీళ్ళందరూ వాడి మంత్రులండి. అందరినీ పిలుచుకొని, చూడు మీ అందరికీ ఒక విషయం చెప్తున్నారు, ఇది అర్ధరాత్రి జరిగింది, నాకు మాత్రమే తెలిసింది, మీ అందరితో పంచుకుంటున్నాను, మీరందరూ గాఢ నిద్రలో ఉన్నారని మిమ్మల్ని లేపలేదు. ఒక అద్భుతమైన విషయం జరిగింది రాత్రి. ఏం జరిగిందని అడిగాను. ఏం లేదు, దేవకీదేవి నీళ్లాడిందని నన్ను అక్కడ వాళ్ళు తీసుకెడితే నేను అక్కడ ఒక ఆడపిల్లను చూశాను, ఆ ఆడపిల్లను చంపుదామని నేల మీద కొట్టాలని ప్రయత్నం చేస్తే ఆకాశంలోకి ఎగిరి నన్ను నాతో పాటు పుట్టి నిన్ను చంపేవాడు ఇంకో చోట పెరుగుతున్నాడని చెప్పింది. ఏదో రాత్రికి అప్పటికప్పుడు నా బావని మా అక్క మా చెల్లెల్ని ఊరడించేసి ఓ చోటకి పంపించేశాను, కానీ భయం మాత్రం నన్ను వదలడం లేదు. అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సమావేశం చేయడానికి కారణం ఏంటంటే ఈ మృత్యువుని ఎలా తప్పించుకోవాలి, ఈ చావును ఎలా తప్పించుకోవాలి. పరీక్షిత్ మహారాజు సమావేశం ఎవరితో ఏర్పాటు చేసుకున్నాడు, కంసుడు సమావేశం ఎవరితో ఏర్పాటు చేసుకున్నాడు, ఇద్దరికీ కామన్ పాయింట్ మృత్యువే, గుర్తుపెట్టుకోండి. పరీక్షిత్ మహారాజుకి మృత్యువే, కంసుడికి మృత్యువే. కానీ పరీక్షిత్ మహారాజు మరణము అది యోగం ఎలా అయింది, కంసుడి మరణము అతని పతనము అతని యొక్క చావుకి ఎలా కారణమైంది, ఇద్దరికి వచ్చిన మృత్యువే, ఇద్దరికీ భయం వచ్చేసింది, ఇద్దరికీ బాధ కలిగింది. కానీ సత్సంగంలో ఉందండి రహస్యం. ఎవరిని సాంగత్యం చేస్తే ఉన్నతుడు అవుతావు, ఎవరితో సాంగత్యం చేస్తే కిందికి వెళ్ళిపోతావు. మహాత్ములు చెప్పారు, ఏమయ్యా ఇసుక ఉంటుంది కదా ఇసుక, ఆ ఇసుకని నీళ్ళలో వేశాడు ఒకడు, నీళ్ళలో వేస్తే ఎక్కడికి పోతుంది ఇసుక, అడుక్కి వెళ్ళిపోతుంది. ఇసుక నీళ్ళలోకి వెళ్ళడానికి దానికైనా కాళ్ళు ఉన్నాయా అని అడిగారండి. కాళ్ళు ఉంటేనే కదా నిలబడిపోతుంది, ఇసుక కాళ్ళున్నాయా, ఇసుక కాళ్ళు లేవు. ఇదే సుడిగాలి వచ్చిందండి, ఆ ఇసుక కుప్ప మీద గిర్రున తిరిగి ఆ ఇసుకని గాల్లోకి లేపుకెళ్ళిపోయింది. ఇప్పుడు గాల్లోకి వెళ్ళడానికి ఇసుక ఏమైనా రెక్కలు ఉన్నాయా, ఇసుక్కి రెక్కలు లేవు, ఇసుక్కి కాళ్ళు లేవు. ఒక చోటేమో అధపాతాళానికి వెళ్ళిపోతే ఇంకో చోట ఊర్ధ్వానికి వెళ్ళింది, ఊర్ధ్వానికి వెళ్ళడానికి పాతాళానికి వెళ్ళడానికి కారణం కలయిక, సత్సంగం, సమావేశం. ఇదిగో దేనితో కలిస్తే దాని గుణాలు ఇసుక చేయాలి. నీడలో కలిసిందేమో అడుక్కి వెళ్ళిపోయింది, గాలితో కలిసిందేమో ఊర్ధ్వానికి వెళ్ళింది. అలాగే మృత్యు అందరికీ వస్తుంది, కంసుడికి పరీక్షిత్ మహారాజుకే కాదండి, మనం కూడా అదే దారిలో ఉన్నాం. ఆ అదే దారిలో ఉన్నవాళ్ళం ఎవరిని ఆదర్శంగా ఎంచుకుంటున్నాం, కంసుడిని ఎంచుకుంటున్నామా పరీక్షిత్ మహారాజుని ఎంచుకుంటున్నామా. ఇక్కడ వాళ్ళకి ఆ దుస్థితి కలగడానికి కారణం ఏంటంటే సాంగత్యం, సత్సంగం. ఈ కంసుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని అడుగుతున్నాడు, ఇదిగో ఇది జరిగింది రాత్రి, దీనికి నేనేం చెయ్యాలి. వాళ్ళన్నారు, ఇట్టైన దడయనేటికి పట్టణముల మందలందు పల్లెల నెల్లం పుట్టెడి పెరిగెడి శిశువుల పట్టి వధించెదము మమ్ము పంపు మధీషా. వాడు చూడండి ఏమంటున్నారు, ఇంకా భయం ఎందుకయ్యా, మేమందరం ఇంతమంది నీ వెనకాతలుంటే మనకు భరోసా ఇచ్చేవాడు కూడా ఇలాగే ఉంటారండి, మేము ఇంతమంది ఉన్నా నేను పోనిస్తామా అంటారు. పోయేటప్పుడు అక్కడ ఉన్నాడు చుట్టూ, ఇంతమంది ఉన్నా కానీ వెళ్ళే ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళేటువంటి వాడికి వీడు భరోసా ఇస్తారండి, ఏమైనా నీకేం భయం లేదు నేనున్నానంటాడు కొడుకు, నేనున్నానంటుంది కోడలు, మేమందరం ఉన్నాం అంటాడు కదా అంటాడు మనవడు. డాక్టర్లు అంటారు, లక్ష రూపాయలు కట్టే నిన్ను మాత్రం విడిచిపెడతామేది, మేమందరం నేమా అంటారు. వీళ్ళందరూ ఉండగానే పుట్టుకుని పోతుంది ప్రాణం. ఆఖరికి ఏడుస్తూ వచ్చి, డాక్టర్ గారు మా ప్రయత్నం మేము చేశాం, వాడు వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాడని చెప్తాడు. మరి ఇంతమంది ఉండి ఒక్కరు పట్టుకురాలేదే, బయటికి పోయేటప్పుడు పట్టుకునేవాడు ఒకడు ఉంటాడు, పడకుండా నిలబెట్టేవాడు ఒకడు ఉంటాడు. ఇంతమంది ఉన్నవాడు పోవడానికి కారణమేంటి, ధనం లేకపోయాడా, జనం లేకపోయాడా, బలం లేకపోయాడా, కాలం వచ్చిపోయాడు. ఆ కాలమే భగవంతుడు. ఆయన అంటున్నాడు, దేనైనా దాటొచ్చు కానీ నన్ను దాటడం చాలా కష్టం, కాలాన్ని అతిక్రమించడం చాలా కష్టం. కాబట్టి అక్కడ వీళ్ళు అంటున్నారు, ఏం పర్వాలేదు మేమున్నాం, మేము వెళ్ళి ఎక్కడ నీకు మృత్యు ఆసన్నమవుతోందని ఆ యోగమాయ చెప్పిందో, ఏ సమయానికి పుట్టిన పిల్లలు ఎక్కడెక్కడున్నారో అన్ని మందలు తిరుగుతాం, పల్లెలు తిరుగుతాం, పట్టణాలు తిరుగుతాం, మేము వెళ్ళి పసిపాపల్ని చంపేస్తాం అని చెప్పగానే వెంటనే భవయోత్తుల బాహుచాప విలసన్ బాణావలి భగ్నులై దివిజాదీశ్వరులు ఏక్రియంబడిరో ఏ దేశంబులందాగిరో శివునిందొచ్చిరో బ్రహ్మనంచెందిరో హరిని సేవించిరో మౌనవృత్తి వనాంతరాంబుల నుంచిరో మనకు శోధింపదగున్ వల్లభా. భయంకరంగా ప్రకాశిస్తున్నటువంటి నీ బాహువులతో ప్రయోగించినటువంటి ఆ బాణాలు దెబ్బలు తిన్నటువంటి దేవతలు ఏమైపోయారో, ఎక్కడ తలదాచుకున్నారో, ఒకసారి ప్రయత్నం చేద్దాం. ముందర శత్రువులు అనేటువంటి వాడు అతడొక్కడే శత్రువు అని అనుకోవడానికి వీల్లేదు, వీళ్ళందరూ మన శత్రువులే. ఎవరెవరు ఇప్పటిదాకా మనం వేధించామో, ఎవరెవరిని బాధించామో ముందు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోండి అన్నారండి వాడు. అందుకనే మానవుడు సంపాదించుకోవాల్సింది ఏమిటంటే 10 మంది మన నాశనాన్ని కోరకుండా బ్రతకడం. 10 మంది నాశనాన్ని కోరకుండా బ్రతకడం అంటే మనం మన దారిలో మనం జీవనం కొనసాగిస్తుంటే మనకు మిత్రులు గొప్పగా లేకపోయినా వీడు దుర్మార్గుడు అని అనేవాడు ఒక లేఖను ఉంటే చాలు. మన మిత్రులని 10 మంది పొగడక్కర్లేదండి మనల్ని ఎవరు. చాలామంది అంటారు నేను చేసే పూజలు ఎవరు గుర్తించడం లేదండి, నేను చేసే భక్తి ఎవరు గుర్తించడం లేదండి. ఎవరో గుర్తించనక్కర్లేదు, ఆయన ఒక్కడు గుర్తిస్తే చాలు, పరమాత్మ ఒక్కడు గుర్తిస్తే చాలు. ఎవరో 10 మంది కలిసి మనల్ని గొప్పగా పొగడక్కర్లేదు, ఆయన ఒక్కడు గుర్తిస్తే చాలు. వీడు నావాడు, ఏమంటే వీడు నావాడు. నమే భక్త ప్రణశ్యతి కౌంటేయ ప్రతిజానీహీ నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎన్నటికీ చెడడయా, ప్రతిజ్ఞ చెయ్యి. స్వామి చెప్పాడు కదా నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి అర్జున, చెడనివ్వను నేను. ఒకవేళ వాడు చెడిపోయేటువంటి ఆలోచన వాడిలో కలిగిన వాడిని మరలా మరలించి మళ్ళీ సరైనటువంటి త్రోవలోకి నేను తీసుకొస్తాను. ఎందుకని అంటే అది నా రక్షణ, అది నా బాధ్యత కనుక. మరి ఎలా ఉంటే పరమాత్మ తను చేపట్టుకుంటాడండి? అనన్య శరణాగతి. నా అన్యహ ఇది అనన్యహ, అన్యము అంటే ఇంకొకటి, ఇంకొకటి ఉన్నది అనుకున్నప్పుడు మనం ఆయన పొందలేము, ఇంకేది లేదనుకున్నప్పుడే ఆయన పొందగలుగుతాం. దీన్ని అనన్యము అన్నారు, అనన్య శరణాగతి అని. అంటే ఇంకెవరు నాకు రక్షణ లేరయ్యా, నీవే నాకు రక్షణ అని సంపూర్ణమైనటువంటి శరణాగతిని పాటించడం. వీళ్ళు అంటున్నారు ఇప్పుడు మన చేత దెబ్బలు తిన్న వాళ్ళందరూ ఎక్కడున్నారో చూడండి. ఎందుకని ఇంతమంది ఏడుపు ఒక చోట చేరి వీడు నాశనం కావాలని సంకల్పం చేస్తే ఆ సంకల్పమే భగవంతుడి రూపంలో ఆవిర్భవించి ఉంటుంది. అందుకని ముందు మన శత్రువులు ఎక్కడున్నారో చూడండి. పైగా వాళ్ళందరూ శివుణ్ణి ఆశ్రయించారా, బ్రహ్మను ఆశ్రయించారా, విష్ణువుని సేవిస్తున్నారా, లేక మునివృత్తిని స్వీకరించి అరణ్యాల్లో ఉన్నారా? వెంటనే వెతకడం మంచిది మహారాజా. శత్రువులు దెబ్బతిన్నారనుకొని విచ్చలవిడిగా ఉండకూడదు. మానవుడికి రుణశేషము, అగ్నిశేషము, శత్రుశేషము ఉండకూడదు. అగ్నిశేషం ఉందనుకోండి అది ఎప్పుడో ఒకసారి ప్రజ్వరిల్లి పంపం తగలెట్టేస్తుంది. రుణశేషం ఉందనుకోండి బాకీ అది మళ్ళీ అప్పు కప్పు మళ్ళీ వడ్డీల రూపంలో వచ్చి మానవుడిని తినేస్తుంది. అలాగే శత్రుశేషం ఉందనుకోండి, ఎక్కడో మన శత్రువు పెరుగుతుంటే వాడు ఇంకొంతమందిని చేరదీసుకొని మనం బలహీనమైన క్షణంలో వాడి బలాన్ని ఉపయోగించి మనల్ని దెబ్బ కొడతాడు. కాబట్టి మన శత్రువులు ఎక్కడున్నారో ముందు కనిపెట్టాలి. అందువల్ల ఒక పని చేద్దాం, విజృంభించినటువంటి రోగాల్ని, విజృంభించినటువంటి శత్రువుల్ని, ఇంకో మాట చెప్పారండి ఇక్కడ రాక్షసులు, అతిగా బరి తెగించిన ఇంద్రియాలని, ఇంద్రియాలని కూడా విడిచిపెట్టకూడదు. ఈ ఒక్క పనే కదా, ఈ ఒక్క దృశ్యమే కదా చూస్తే ఏమైంది, ఈ ఒక్క శబ్దమే కదా వింటే ఏమైంది, ఈ ఒక్క పదార్థమే కదా రుచి చూస్తే ఏమైంది, ఈ ఒక్క స్పర్శే కదా తాకితే ఏమైంది అని ఇలా ఇంద్రియాన్ని కూడా అలవాటు చేశావా, ఓ నాటికి నిన్నే కబళించి వేస్తాయి. ఆఖరికి నీ స్వరూపాన్ని అవి మాయం చేస్తాయి. అందువల్ల అవి పుట్టినప్పుడే తుంచేయాలి, అక్కడ మెతకదనం పనికిరాదు. అందువల్ల భగవంతుడు ఈ ముందు ఎక్కడున్నాడో తెలియాలి. కాబట్టి భగవాన్ ఇప్పుడు ఒక వ్యక్తికి దగ్గరికి మనం చేరాలంటే ఏముండాలి, కరెక్ట్గా అడ్రస్ ఉండాలి అంతే కదా. ఒక వ్యక్తి దగ్గరికి ఒక ప్రదేశానికి చేరాలంటే అడ్రస్ ఉండాలి. అలాగే మనం వెతుకుతున్న దేవుడు ఎక్కడుంటాడో మాట్లాడుకుందాం, ముందు ఆ విష్ణుమూర్తి ఎక్కడుంటాడో తెలుసుకుందామని ఆ రాక్షసులు స్వామివారి అడ్రస్ చెప్తున్నారండి. మరి వారు గ్రహించినటువంటి సత్యం ఏమిటో, తరువాత వాళ్ళు ఎలా ప్రయాణమై ఈ కంసుడు పంపించినటువంటి వాళ్ళు ఎలా ప్రయత్నం చేసి కృష్ణ భగవానుడి మీదకు వారి ప్రయత్నం వారు చేశారో, అగ్ని మీదకు పోయినటువంటి శలబాలలాగా విడుతల్లాగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎలా పునీతం చేసుకున్నారో, ఎందుకంటే అది కూడా ఒక అదృష్టమే. పోతనా జీవితహరాయ నమః, శకటాసుర భంజనాయ నమః అని మనకు నామాలు వస్తున్నాయి. మనం కృష్ణుడి దగ్గర పువ్వు పెడుతున్నామంటే పోతన పేరు రాలే పువ్వు కూడా పెట్టలేం, పోతనా జీవితహరాయ నమః అని పువ్వు పెడుతున్నాం. అంటే అర్థమేమిటి, పోతన జీవితాన్ని సంహారం చేసిన వాడా అంటే. అక్కడ చూడండి, పరమాత్మతో నువ్వు ఏ విధంగా కలిసినా అక్కడ నీకు ఎంత యోగ్యత ఇచ్చాడో ఆ పేరులేండి, మనం పువ్వు కూడా పెట్టలేమండి. వేణుకాసుర భంజనాయ నమః అనేది లేకపోతే పువ్వు పెట్టలేము మనం. అంటే పరమాత్మని చేరితే వాడు కామోద్గట గోపికలు భయమునను కంసుండు వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు అని ఎలాగైతే భాగవతంలో చెప్పారో అలా పరమాత్మను చేరడానికి ఒక మార్గాన్ని వారు ఎంచుకున్నారు. అలా వెళ్ళినటువంటి వారి వృత్తాంతం అంతా కూడా మనం రేపటి రోజున జరగబోయేటువంటి భాగవత కథా శ్రవణంలో మనం మరలా కలుసుకుందాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ.
ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమో మనోవచనాయ.